నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్, నేను ఒక ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని. గడిచిన 40 రోజుల చైనా యాత్రలో భారతదేశం చైనాతో పోలిస్తే 50 సంవత్సరాలు వెనకబడి ఉంది. దానికి గల కారణాలు ఎవరు అని అన్వేషిస్తే తేలింది ఏంటి అంటే, మొదటి ఏవన్ ముద్దాయిగా రాజకీయ నాయకుడు, ఏటు ముద్దాయిగా న్యూస్ ఛానల్స్ అయితే తేలాయి. ఇది ఎందుకు జరిగింది అంటే, అసలు మన భారతదేశాన్ని 50 సంవత్సరాలు వీళ్ళని ఎందుకు నెట్టారు అని తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, మీ ఆత్మగౌరవాలు, ఈ వీడియో ద్వారా మీ ఆత్మగౌరవాలు, మీ ఆత్మ నమ్మకాలు, ఓకే, ఆత్మ వంచనలు, ఇంకా మనోభావాలు, ఆత్మ మనోభావాలు చాలా దెబ్బతింటాయి. సో దయచేసి అవి దెబ్బతింటాయి అనుకున్న వాళ్ళు ఈ వీడియోకి దూరంగా ఉండండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి వీడియోని అయితే పూర్తిగా కంటిన్యూ చేయండి. ఇంకో విషయం చెప్తున్నాను, మనందరం ఒక కులంలో ఉండడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది. అది లాస్ట్లో చెప్తాను, అదే కులం అనేది మీరు తెలుసుకోవాలి. నేను ఆ కులంలోకి షిఫ్ట్ అవుతున్నాను. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కులం నుంచి ఆ కులంలోకి వెళ్తున్నాను. ఆ కులం ఏంటన్నది లాస్ట్లో చెప్తాను. ఇంకో విషయం, ఇప్పుడు నాకు ఒక ఇంటి పేరు కావాలి, ఆ ఇంటి పేరు లాస్ట్లో చెప్తాను. ఒక ఇంటి పేరు, ఒక కులం కావాలి, మన అందరం కలిపి ఆ ఇంటి పేర్లో ఉంటేనే, లైక్ మీకు తెలిసే ఉంటుంది, రెడ్డి, నాయుడు, చౌదరి, ఇంకా చాలా పేర్లు ఉంటాయి కదా, ఆ ఇంటి పేరులో మనం ఉంటే చాలా అభివృద్ధి చెందుతాం. ఆ ఇంటి పేరుతో పాటు ఒక కులాన్ని కూడా నేను తీసుకోబోతున్నాను, అది లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇంకా మొదలెడదామా. ఈ వీడియోలో మనం విద్య, వైద్యం, రాజకీయం, ఎగుమతులు, దిగుమతులు, అవినీతి, ఇంకా చాలా విషయాలు అయితే వ్యవసాయంతో సహా మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ లాస్ట్ బట్ నాస్ట్ లేదు చెప్తున్నాను, మీకు ఈ వీడియో ద్వారా మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి వద్దు మనకి ఎందుకులో అనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. తర్వాత వీడియోలు ఉంటే మంచి మంచి వీడియోలు చూద్దరు. ఓకే, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి వీడియోని అయితే షూర్ చేద్దాం. ఫస్ట్ మనం ఏదైనా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇల్లుని చూసి వెళ్ళాలని చూడాలి అంటారు మన పెద్దలు కదా. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏదైనా పెళ్లి సంబంధాలకి గట్ట వెళ్ళేటప్పుడు పెద్దలు ఏమంటారంటే, ఇల్లును చూసి ఇల్లాలను చెప్పేస్తారు, ఇల్లాలు గుణగణాలు చెప్పేస్తారు. ఇదే సిద్ధాంతం మన దేశానికి కూడా వర్తిస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్, మన ఫారినరు మన దేశం వచ్చారనుకోండి, ఫస్ట్ దేశం ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యి బయటికి వెళ్ళాక కారాకిల్లీలు, చెత్త, రోడ్డు, టాయిలెట్ రోడ్ల మీద మీరు చూస్తున్నారు కదా, ఇది సీనరీలు కనబడతాయి. సో వాడికి ఇంప్రెషన్ ఏముంటుందంటే, దిగమ్మ ఇదేం తీసుకురా, నేను ఎక్కడ చూడలేదు అంటే, అంతే. ప్రపంచంలో శుభ్రం లేని వాళ్ళు, అశుభ్రం కలిగిన వాళ్ళు, దేశాన్ని చెత్త చెత్త చేసేవాళ్ళు భారతీయులు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉన్నమాట అంటే ఉలికెక్కు వస్తుంది కాబట్టి ఇది నిజం. కావాలంటే మీరు బయటికి వెళ్ళి చూడండి, ఈ దేశం ఎంత శుభ్రంగా ఉందంటే, చిన్న పేపర్ కూడా రోడ్డు మీద లేదు. కానీ మన దేశం బయటికి వెళ్తే పేపర్లు, తంబాకు ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా నేను చూడలేదు. కారాకిల్లి నవ్వులి 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 అని పుచ్చుకు పుచ్చుకులు వేసేది మన భారతదేశం. కోబ్రాలు ఉంటారు, స్నేక్ కోబ్రాలు, బస్సుల్లో నుంచి, ఆటోల్లో నుంచి ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాకులు, తంబాకులు, మొత్తం అన్ని దేశాన్ని నాశనం చేసేవి, అవన్నీ మన భారతదేశంలో ఉంటుంది. కానీ 197 దేశాల్లో ఉన్న భారతీయులు శుభ్రంగా ఉన్నారు. దీనికి ప్రూఫ్ నేనే. ఇదేంటి, భారతదేశంలో ఉన్న భారతీయులు చెత్తగా ఉన్నారు, అదే భారతీయులు ప్రపంచ దేశాలు బయటికి వెళ్ళి శుభ్రంగా ఉన్నారు. ఇక్కడ దీనికి గల కారణాలు, దొంగ ఎవరు, ఇక్కడ భారతదేశం శుభ్రంగా ఉండకపోవడానికి దొంగ ఎవరు అని చూస్తే, రాజకీయ నాయకుడే బయటకు వచ్చాడు. ఎస్, రాజకీయ నాయకుడే కనబడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను, దుబాయ్ వెళ్ళండి. దుబాయ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే, దుబాయ్ చూసుకోండి, కెనడా చూసుకోండి, ఆస్ట్రేలియా చూసుకోండి, అమెరికా చూసుకోండి, ఇంకా చాలా యూరోపియన్ దేశాలు చూసుకోండి, శుభ్రంగా ఉంటారు మన భారతీయులు. కావాలంటే నేను ఆ ఇళ్ళకి వెళ్ళాను, అక్కడ పరిసరాలు చూశాను, ఉండకపోతే దేశం తొక్క తీసేస్తుందండి, ఫైన్ వేసేస్తుందండి. ఉంటారు, దుబాయ్లో కూడా ఉన్నారు. ఓకే, అవును అవును, వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని అమెరికాలు గట్ట వెళ్ళారండి, చాలా పెద్ద చదువులు చదువుకున్నారండి, స్కూల్లో నేర్పారండి, వాళ్ళు శుభ్రంగా ఉంటారండి, మేము ఎలాగో. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం, ఇప్పుడు దుబాయ్లోని మీరు చూసుకుంటే, ఎడ్యుకేషన్ వాళ్ళతో పక్కన పెడితే 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, కూలి వాళ్ళు కూడా బిల్డింగ్ పనులు చేసుకున్న వాళ్ళు కూడా శుభ్రంగా ఉన్నారు, చెత్తను తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే వేస్తున్నారు. సో వాళ్ళకి నేర్పింది ఎవరు, వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న సుశీల టీచర్ నేర్పిందా, లేదంటే జోగారావు మాస్టర్ నేర్పారా, వాళ్ళకి వాళ్ళు ఎవరూ నేర్పలేదు. వాళ్ళకి ప్రభుత్వం నేర్పింది, ప్రభుత్వ నాయకులు నేర్పారు, ప్రభుత్వ సిద్ధాంతాలు నేర్పారు. దుబాయ్లోని రోడ్డు మీద చెత్త వేస్తే తీసుకెళ్లి బొక్కలో కూర్చోబెడతానని నాకు తెలుసు కాబట్టి భయంతో దుబాయ్లోని చదువున్నోడు చదువు లేనోడు అందరూ తీసుకెళ్లి చెత్తను తీసుకెళ్లి డస్ట్బిన్లో వేస్తారు. అది మన దేశానికి రావాలి. సో అక్కడ దొంగ ఎవరు, రాజకీయ నాయకుడు. సో దీనికి నివారణ ఏంటి సార్? ఇప్పుడు అన్ని బాగానే ఉంది, ప్రాబ్లము మన దేశంలో చెత్త చెత్త చెత్త, దానికి నివారణ ఏంటి అంటే, మన తరం అయిపోయింది, మన బాబుల తరం అయిపోయింది, మన తాతల తరం అయిపోయింది, మన తరం ఇంక మారదు. ఇప్పుడు నేను వెళ్ళా ఉన్న పాలుగా ఇండియా వెళ్ళానంటే, ఇన్ని పత్తి కొబ్బరి లాను నేను ఇండియా వెళ్తే రోడ్డు మీద తినేసి చెత్త రోడ్డు మీద, అదే ఏదైనా చాక్లెట్ తిన్నానంటే నోట్లో వేసుకున్న చాక్లెట్ కాబట్టి వాళ్ళు ఇసిరేస్తాను బస్సులో నుంచి, అంతే. చిన్నప్పటి నుంచి బ్లడ్లో ఉంది నాకు, అంతే. పల్లీలు తింటాను, పల్లీలు రోడ్డు మీద వేసేస్తాను. బస్సులో ట్రైన్లో వెళ్తాను, జొనపొత్తు తింటాను, జొనపొత్తు నవ్వి ఆ కంకి అలా విసురుతాను. అంతే, అది అలవాటు చిన్నప్పటి నుంచి ఉందా, నన్ను నేర్చేయమంటారు. ఇప్పుడు నేను మార్చుకోలేను, కుక్కతో ఒక వంకర. సో ఈ పద్ధతి మారాలి, ఈ పద్ధతి మారాలి అంటే చెప్పినట్లే అయిపోయింది తరం, గతం గత. కానీ స్కూల్ పిల్లలకి చిన్నప్పటి నుంచి బ్లడ్లో నింపాలి. ఏంటి, దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, చెత్త డస్ట్బిన్లో వేయాలి, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదనే సిద్ధాంతాలు మనం స్టార్ట్ చేయాలి. ఓకే, స్కూల్ పిల్లల్ని మనం నేర్పాలి. సో నేర్పితే రాబోయే 20 సంవత్సరాల్లో దేశం శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆ తరం ముందుకు వస్తుంది, ఆ తరాన్ని చూసి ఈ తరం సిగ్గుపడతారు. ఇప్పుడు 4 తరాలు రోడ్డున వేసేస్తే ఈ తరం ఉన్నోళ్ళు తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయడం చూసి బాధపడతారు. దీనికి ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయాలి, స్కూల్ పిల్లలతో నేర్పాలి, డస్ట్బిన్లు ఎక్కడ పడితే అక్కడ వేయాలి. కానీ నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను, ప్రపంచ దేశాల్లో జత్తని డస్ట్బిన్లు వేసి ఇండియా వచ్చాక రోడ్డు మీద వేయడం గల కారణం డస్ట్బిన్లు ఎక్కడ ఉండవు, ఉంటే వేస్తాం, ఉండవు పెట్టినోడు అన్నీ తీసుకెళ్ళిపోతారు, ఎక్కడెక్కడికో ఇనుప సామాన్లు కమ్మేస్తారు. సో ఈ విధంగా జరుగుతుంది. ఇదైతే శుభ్రం గురించి. మీరు చూసుకుంటే చైనా ప్రాక్టికల్గా చూసుకుంటే, ఇదిగోండి మీరు ఇవన్నీ రికార్డ్ చేశాను, వీళ్ళు దేశం శుభ్రత కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే రోడ్లని కడుగుతున్నారండి. మనం ఇల్లును కడుక్కుంటాం కదా, వీళ్ళు రోడ్లని కడుగుతున్నారు. అసలు రకరకాల వింత వింత మిషన్లు చూశాను, దేశాన్ని శుభ్రం చేయడం కోసం వాళ్ళు వాడే మిషన్లను చూస్తే నాకు అసూయ కలిగింది. అంటే నేను చూపిస్తే మీరు తిడతారని తెలుసు, కానీ తప్పలేదు. ఎందుకంటే పొరుగు దేశం దేశ శుభ్రం కోసం ఎన్ని రకాల ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వెరైటీ వెరైటీ మిషన్లు పెట్టి రోడ్లు కరగడం ఏంటి, గాలిని శుభ్రం చేయడం ఏంటి, నిజంగా పర్యావరణాన్ని ఎలా కాపాడుతుందో అనేది నేను చూశాను కల్లారగా. ఓకే, రెండో సిద్ధాంతం భూ సిద్ధాంతం. ఈ భూ సిద్ధాంతం ఏంటి అంటే కొత్తగా ఉంటుంది, వినండి జాగ్రత్తగా. మీరు ఎప్పుడు వినుండ్రు ఈ టాపిక్ మీద. భూ సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు చైనాలో ఉన్న భూమి మీద, చైనాలో ఉన్న భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం మీద చైనా దేశానికి హక్కు ఉంటుంది, ప్రజలకు హక్కు ఉండదు. అదేంటండి, మేము మరి మా తాతకు 1000 ఎకరాలు మాగానుంది, మా ముత్తాతకి 2000 ఎకరాలు మాగానుంది, అది మరి అలాగే ఎలాగ అవ్వదా అంటే లేదు. తాతలు నీతులు తాగారు, మా మేసాల వాసన చూడండి అని ఇక్కడ దొబ్బతాం. ఇక్కడ నీకు ఎంత ఆస్తున్నా అది 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలకే ఉంటుంది లీజు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేది. సో ఈ సిద్ధాంతాన్ని భూ సిద్ధాంతం అంటారు చైనాలో. సో ఇది ఎలా జరుగుతుంది అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు క్లియర్గా అట్టుపండి వచ్చినట్లు నోట్లో పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేను కామన్ మ్యాన్, పేదోడినండి, నా దగ్గర అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి. నేను ఒక మంచి స్టార్టప్ కంపెనీ పెట్టాలి, నాకు 1000 ఎకరాలు మాగాను, నాకు 1000 ఎకరాలు భూమి కావాలి. ఏది పేదోడికి 1000 ఎకరాలు ఇది నమ్మశక్యంగా ఉందంటే అవును. ఇప్పుడు చైనాలో అయితే, చైనాలో నేను వెళ్ళి నాకు 1000 ఎకరాలు కావాలండి, నేను కంపెనీ పెట్టుకుంటాను అంటే ఫస్ట్ కంపెనీకి వెళ్ళి లోను 5 నిమిషాల్లో లోన్ ఇస్తారు. వెరిఫికేషన్ చేసి తర్వాత లోన్ తీసుకొని నీకు 1000 ఎకరాలను ఈజీగా లీజ్కి ఇస్తారు. ఏది నువ్వు పెట్టుకున్న ఏది, స్కూల్ పెట్టుకుంటే 50 సంవత్సరాలు, హాస్పిటల్ పెట్టుకుంటే 70 సంవత్సరాలు, బిజినెస్ 60, సిచ్యువేషన్ బట్టి 50 నుంచి 70 సంవత్సరాల లోపే నీకు ఉంటుంది. ఆ భూమి మీద 50 నుంచి 70 సంవత్సరాలకి నీకు హక్కు ఉంటుంది. హక్కు ఉండి చాలా చవక ధరలో, ఏది ఎకరం 10 రూపాయలు 20 రూపాయల ధరల్లో గవర్నమెంట్ నుంచి మనం కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇలా కొనుక్కోవడం ద్వారా గవర్నమెంట్కి డబ్బు వస్తుంది, అండ్ భూమి మీద హక్కు ఎవరికి ఉండదు. తర్వాత దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోయే అవకాశం లేదు, మన ఇంటికి అది అలక్ కాదు. పొరపాటున చెవులోని అరే అరే ఆ సందులో ఎయిర్పోర్ట్ వస్తుందా అంటే ఇంకా మొత్తం మొత్తం నాయకులు, మొత్తం సింగనాథం జిలకర్ల బిజినెస్ మ్యాన్లు అందరూ ఆ ఎయిర్పోర్ట్ చుట్టూ కొనేస్తాం. కొనేసి ఒకేసారి 100 రూపాయలు ఉన్న గజం, ఎకరం గజాన్ని తీసుకెళ్లి 100000 రూపాయలు చేసేస్తాం. పనికిరాని ఎవరిని రియల్ ఎస్టేట్ బ్రోకర్ను చేసి ఆడిని ఆడు పెద్ద ఆడు పెద్ద తోపుగాడు 10 కార్లు వేసుకొని ఆడు అమ్మ ఆడు హంగా పనికిరాని భూమికి రెక్కలు కట్టించి ఎగిరించి ఆడిని పెద్ద కోటీశ్వరుని చేసి ఆడి ఆ తూతి కడిగేపారు. ఇక్కడ నష్టపోతుంది ఎవరంటే పేదవాడు మధ్యతరగతి. ఇండియాలో పేదవాడు మధ్యతరగతి ఇప్పుడు ఉన్న పాలంగా ఒక 100 గజాలు కొనాలంటే కిడ్నీలు, లివరు, హార్ట్ అమ్మేయాలి. కానీ చైనాలో ఇప్పటికీ పేదోడు మధ్యతరగతి వెళ్ళి ఎకరాలు చిటికలో కొనుక్కోవచ్చు. మీకు అర్థమైందా? ఇప్పుడు లీజు అంటే ఏ పని చేసినా నువ్వు ఏం చేయాలన్నా గవర్నమెంటు లీజుకి తీసుకుంటుంది. లీజుకి తీసేసుకొని లీజుకి ఇచ్చి నువ్వు అన్ని పని అయ్యాక నీ దగ్గర నుంచి తీసుకుంటావు. సో ఇంకా భూమి గవర్నమెంట్ తీసేసుకుంటుంది అన్న ఉద్దేశంతో ఎవరు ఎక్కువ ఎక్కువ కొనుక్కోరు, ఎవరికి ఎంతైతే అవసరం ఉందో అంతే కొనుక్కుంటారు. మనలాగా ఎకరాలు కొనుక్కొని దాచేసుకోరు. మన రాజకీయ నాయకులు పొలిటీషియన్లో ఉన్నారు అనుకోండి, ఆయన ఏం చేస్తారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నవన్నీ కబ్జాలు, భూదందాలు అన్నీ చేసేసి పాకెట్లో ఉంచేసుకుంటారు. అంతేనా కదా, 100 ఎకరాలు ఉన్నాం పార్టీలో ఉండేటప్పుడే మళ్ళీ వస్తాయో తెలియదు, వేసే మన అకౌంట్లో వేసేసి ఉంచుకుంటారు. సో అది చైనాలో జరగట్లేదు. సో మరి దీనికి నివారణ ఏంటి అంటే దానికి ఉంది. ఇప్పుడు అయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ భారత భూభాగాన్ని లెక్క పెట్టాలి. ఎవరికి ఎంత ఉంది, ఎక్కడుంది, ఎంత, ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కువ ఎలా వచ్చింది, ఏం చేసింది, తాతల నుంచి వచ్చిందా, హయాంలో వచ్చిందో, ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు, ఎందుకు వచ్చింది, దానికి ట్యాక్స్ కడతామా, లీజ్ మొత్తం అంతా వెరిఫికేషన్ చేసి ఎంత ఉందో అంత తీసుకొని మిగతాదంతా గవర్నమెంట్కి ఇచ్చి రెండో భాగంలో చెప్తాను అది ఏం చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా నివారణ. భూమికి లెక్క కావాలి, లెక్క వస్తే మొత్తం అన్ని బొక్కలు బయటపడతాయి. లెక్క తేగలేకపోతే దొంగ బయటకు వచ్చినట్టు లెక్క బొక్క అన్నీ ఉంటుంది. భూమికి లెక్క కావాలి, భూమికి లెక్క కావాలి భూ సిద్ధాంతంలో, అది ఉంటే బాగుపడుతుంది. సో అసలు సిసలైంది వ్యవసాయం, మూడో సిద్ధాంతం వ్యవసాయ సిద్ధాంతం. ఇక్కడ నేను ఈ సిద్ధాంతాన్ని నేను ఎలా చెప్తున్నాను అంటే చైనాలో 40 రోజులు తిరిగి సిద్ధాంతం చెప్తున్నాను. నేను చైనాలోని దగ్గర దగ్గర 1300 కిలోమీటర్లని ఒక సైడ్ బుల్లెట్ ట్రైన్లోని, ఇంకో సైడ్ 1700 కిలోమీటర్లని బుల్లెట్ ట్రైన్లో తిరిగాను. సో బుల్లెట్ ట్రైన్లోని తిరిగేటప్పుడు ఇటువైపు అటువైపు నాకు ఎక్కడ ఖాళీ స్థలం కనబడలేదు. ఎక్కడ చూసినా పచ్చదనంతోనే ఉంది, పచ్చదనం. ఎలా సాధ్యం అని ఆలోచిస్తే నాకు తట్టిన సిద్ధాంతం ఏంటంటే వీళ్ళు స్థలాన్ని ఖాళీగా ఉంచట్లేదు. మొక్కో బొక్కో ఏదో వేసి దాన్ని జీవనం పోస్తున్నాం. మనం అలా కాదు, మా తాత 100 ఎకరాలు మాగానే ఉంది, అది ఎందుకు పనికిరాదు, అలాగే ఉంటుంది. బంజరు భూమి బొక్క దాన్ని వాడుకలో పెట్టాలి. ప్రపంచంలో వాడుక రాదంటే లేదు, మనకు తెలియలేదు. చైనా వాడు ఏం చేస్తుంటారు, ప్రతి భూమిలో నట్టుపండు తొక్క, కొబ్బరికాయ మొక్క ఏదో వేసి దానికి జనరేట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ పండే చైనాలో పండే ప్రతి వెజిటేబుల్ తక్కువలో దొరుకుతుంది, 10 రూపాయలకి దొరుకుతుంది. సో మనం ఖాళీగా ఉన్న స్థలం, ఇప్పుడు నా దగ్గర 100 ఎకరాలు ఉంది, ఆ 100 ఎకరాలు నేను రాబోయే 15 సంవత్సరాల్లో నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. కానీ ఈ 100 ఎకరాలను ఖాళీగా ఉంచే కింద ఒక 10 మందిని టీనేజర్స్ని పిలిచి, అరే ఈ 100 ఎకరాలు మీరు ఏదో చేసుకోండి అంటే వాళ్ళందరూ ఒక గ్రూప్గా పెట్టుకొని అక్కడ వ్యవసాయం చేసుకొని, అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకొని దాన్ని ఆ తీరే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటే చైనా ఏం చేస్తుందంటే ఎడారిని సైతం వదలలేదు. మీకు చెప్తున్నాను ఇప్పుడు ఎడారి దేనికి పనిచేయదు, కానీ అక్కడ ఏం చేస్తుందంటే 8 అడుగుల సోలార్ని ఎలా వాడుతుందంటే అలా వాడుతుంది, ఎవరికీ తెలియదు. పెద్ద ఇది 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు సోలార్ అంటే ఏదో ప్లేట్ ఎట్టేసి ఇదిగో సోలార్ వాడుతున్నాం కాదు, 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల సోలార్ ప్యానెల్స్ని పెట్టేసి, ఏది 8 అడుగుల సోలార్ ప్యానెల్ని పెట్టి ఆ ఎండ సూర్యదర్శనంతో ఆ పవర్ సప్లైని మొత్తం దేశం అంతా విస్తరింపచేస్తుంది. ఇక్కడ 5 లాభాలు ఉన్నాయి. ఆ 5 లాభాలు ఏంటో చెప్తున్నాను. ఫస్ట్, సోలార్ ప్యానెల్ పెట్టడం వల్ల సోలార్ విద్యుత్ వస్తుంది. 2, ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తున్నారు. 3, ఏమవుతుందో తెలుసా, చాలా కొన్ని సంవత్సరాలు 8 అడుగుల సోలార్ ప్యానెల్ ఉండడం వల్ల భూమి యొక్క సూర్యరశ్మి ఆ ఎడారికి తగలక ఏం జరుగుతుందంటే అక్కడ జీవం వచ్చేస్తుంది, గడ్డి వచ్చేస్తుంది. ఎలాగంటే సోలార్ ప్యానెల్ మీద ఎండ పడేటప్పుడు వేడెక్కి సోలార్ ప్యానెల్ ఆవిరికి ఆ నీరు అనేది స్లోగా ఆ ఎడార్లో పడడం వల్ల ఎడార్లు గడ్డి భూములుగా మారిపోతున్నాయి. మీకు తెలుసా, జీవం లేని దానిలో జీవం తెప్పిస్తున్నారు. సో ఇంత ఏపుగా గడ్డి రావడంతో అక్కడ మేకలు, ఆవులు, గేదెలు అన్నీ పెంచేస్తున్నారు. నీ అమ్మ ఒకే దెబ్బకి ఎన్ని పెట్టలు రా, నిజంగా చైనా వాడు తెలివికి ఎంత సలాం కొట్టినా ఎంత గులాం అయినా కూడా తప్పలేదు. సో దీనికి నివారణ ఏంటి, భారతదేశంలో కూడా ఇలాంటి సిద్ధాంతం రావాలంటే, వ్యవసాయ సిద్ధాంతం రావాలంటే ఏం చేయాలంటే సింపుల్, రైతే రాజు దేశానికి వెన్నుముక అని మనం చెప్పడం కాదు, మా ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు నా దగ్గర 100 ఎకరాలు ఉన్నది అంటే అది ఎందుకు పని చేయట్లేదు అంటే అందాక ఎవరికో పిలిచి కౌలుకి ఇవ్వాలి, ఏదో దాన్ని అంటే ఖాళీగా స్థలాన్ని ఉంచకూడదు. మొక్క బొక్క ఏదో ఒకటి వేసి ఏదో ఒకటి పెంచి ఎవరికో ఒకటి ఉపయోగం పడాలి. సో భూమాతని మనం అలా అంటే అక్కడ దాన్ని ఏంటంటే ప్రొడక్టివిటీని ఉత్పత్తి చేయాలి. ఇది ఎలా సాధ్యమవుతుందో మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ నేను ఇందాక రెండో భూ సిద్ధాంతంలో చెప్పినట్టు లెక్క చూసి బొక పెట్టి ఆ స్థలాలు తీసుకోవాలి. సంవత్సరం స్థలం ఖాళీగా ఉంది, 6 నెలలు స్థలం ఖాళీగా ఉంది అంటే నోటీసులు పంపించాలి, బాబు మీ స్థలాన్ని మేము నువ్వు కట్టినంత వరకు మేము జప్తు చేస్తాము అని సిద్ధాంతాలు పెట్టాలి. సో అప్పుడు ఆదానికి అంబానీకి 1000 ఎకరాలు ఉంటాయి, కానీ ఇక్కడ చైనాలోని నాయకులకి 1 ఎకరం కూడా ఉండదు. మన ఇండియాలో ఉంటాయి, ఇచ్చేస్తాం మనం. ఇప్పుడు నా పార్టీలో ఉన్నదంటే నేను ఇచ్చేసుకుంటాను. ఇప్పుడు నేనే పార్టీ పెట్టి నేను గెలిచానంటే వెంటనే ఆదానీ గారు ఫోన్ చేసి, ఆదానీ గారు నేను 1000 ఎకరాలు ఇస్తాను ఉంచండి సార్, తర్వాత మళ్ళీ మేము పార్టీ నుంచి బయటకు వచ్చాక బెనామీ కింద ఉంటే ఉంచండి సార్, ఏముంది, తక్కువ రేట్లకు ఇచ్చేస్తాం, తీసుకోండి సార్ అని ఇచ్చేస్తాం. సో మీకు అన్నీ తెలిసినవి, చెప్పక్కర్లేదు, ఇవన్నీ లోకం గుట్టే అందరికీ ఎలుగ్గానే. సో ఆ విధంగా ఖాళీగా ఉన్న స్థలాలను తీసుకొని గవర్నమెంట్ టీనేజర్లకు ఉపాధి కల్పించాలి. మళ్ళీ చెప్తున్నాను, మనం దేశం వదిలి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మన దేశంలో సకల మన దేశాన్ని ఏనుగుతో పోలుస్తారు ప్రపంచ దేశాలు. అంత నిధి నిక్షేపాలు, అన్ని మినరల్స్, అన్ని వనరులు, నీళ్లు అన్నీ ఉన్నాయి. మొత్తం అన్నీ ఉన్న నిండుకుండా భారతదేశం. సో భారతదేశానికి ఏ దేశంతో కంపేర్ చేసి చేయకూడదు. కానీ అది మనం ఉపయోగించుకోవట్లేదు. భూమిని ఖాళీగా వదిలేస్తున్నాం. టమాటోలో కరివేపాకు కొత్తిమీర ఏదో ఒకటి వేసి పెంచుకొని స్థలాన్ని అయితే ఖాళీగా ఉంచకూడదు. యువతకి ఉపాధి కల్పించాలి. వ్యవసాయంలో టెక్నికాలిటీని ఇంప్రూవ్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ని చేయాలి. అది నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఎలాగా అంటే వ్యవసాయం స్కూల్ పెట్టాలి. సో వ్యవసాయం స్కూల్ పెట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వ్యవసాయం, భూమి మట్టి భూమాత రైతుల కుటుంబాల నుంచి వచ్చి మాకు వ్యవసాయం ఉంటే వాళ్ళకి స్కిల్స్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఈ భూములు ఇచ్చి చేయను రా నాయన, వ్యవసాయం చెయ్యను రా అంటే వాళ్ళు చేసుకొని లాభం కనించి అవి ప్రజలకు అమ్ముతారు. సో ఇది ఆన్లైన్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటారు. సో భూమి ఉంది, ఒంట్లో ఓపుకుంది, భూమి ఖాళీగా ఉంది, దాన్ని పండించుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. సింపుల్, ప్రాబ్లం సాల్వ్. సో విద్య లేనివాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. ఆ సిద్ధాంతాన్ని చైనా అయితే పాటిస్తుంది తూచా తప్పకుండా. ఇక్కడ ఏం జరుగుతుందంటే చైనాలోని లిటరసీ రేటు, అక్షరాస్యత 99%, అయితే 1% తప్ప 90% ఉంది. మన 99% ఉంది, మన భారతదేశంలో 60%. ఎందుకు ఇది జరుగుతుంది అంటే ఇక్కడ దొంగ ఎవరు అని తెలుసుకుంటే ఇక్కడ కూడా నాయకులు ప్రతి సిద్ధాంతంలోని ప్రతి దగ్గర మొత్తం అన్నింటిలోనూ దొంగ రాజకీయ నాయకులా కనపడుతున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు ప్రజలు చదువుకుంటే అన్నీ తెలిసిపోతాయని చెప్పి వాళ్ళ చదువుకి ఎంకరేజ్ చేయరు. ఇది ఎక్కడైనా ఉన్నదే. వాళ్ళు చదువుకుంటే అన్నీ తెలిసిపోతాయి కదా, ఓటికి నోటు ఎన్ని పద్ధతులు తెలిసిపోతాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడు ఫరక్ దీనికి మనం చైనాని చూసి ఎలా నేర్చుకోవాలంటే ఇప్పుడున్న వ్యవస్థ ఏదైతే ఉందో అది తీసేయాలి కంప్లీట్గా. ప్రతిదీ గవర్నమెంటీకరణ చేయాలి, ప్రైవేట్ అనేది తీసేయాలి. చైనాకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చైనాలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నోడికి పెద్ద పెద్ద టాప్ కంపెనీలు పిలిచి అవకాశాలు ఇస్తాయి. వీళ్ళ గవర్నమెంట్ స్కూల్లో ఏం నేర్పిస్తుందంటే జాతీయవాదం, భాష మీద పట్టు, తర్వాత హై స్కిల్స్ నేర్పిస్తాయి. తర్వాత హై స్కిల్తో పాటు బోధిధర్మ క్లాసెస్ ఉన్నాయి కదా, బోధిధర్మ మీకు తెలుసు కదా, దాము దగ్గర మార్షల్ ఆర్ట్స్, కుంఫు, కరాటాలు అన్నీ నేర్చుకొని మీరు అన్నీ చూశారు వీడియోలో. సో అవన్నీ నేర్పిస్తుంది. కానీ సో ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే ఇక్కడ చైనాలో చెప్తాను, ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే అది వేస్ట్ లాగాను. చైనాలోని ప్రైవేట్ స్కూల్లో చదువుకొని బయటకు వచ్చారంటే అది వేస్ట్ కింద, అది దేనికి పనికిరాడు కాబట్టి అది ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారని ఉంటుంది. సో ఇదే సిద్ధాంతం మన ఇండియాలో వస్తే మంచి కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నోడికి ఆడు ఇంగ్లీష్ మాట్లాడితే ఆడికి తీసుకెళ్ళి ఆడికి ఆడు అమ్మ కాలేజ్ పేరు చెప్తే చాలా సీట్ ఇచ్చేస్తారు, జాబ్ ఇచ్చేస్తారు. అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం చెప్పగానే వీడికి ఏం రాదని చెప్పి చాలా చులకనగా తీసేస్తారు. అది ఇండియాలో ఉంది, మీ అందరికీ తెలుసు. సో ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లోని ఎడ్యుకేషన్ వ్యవస్థ అలా ఉంటుంది. దానికి గల కారణాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదివి ప్రపంచ వింతలు, ప్రపంచ ఖండాలు, దేశాలు అన్నీ తిరుగుతున్నానంటే నాకు ఆ గవర్నమెంట్ స్కూల్లోనే ఉన్న విద్యయే కారణం, అక్కడ ఉన్న ఫ్రీడమే కారణం. భారతదేశంలో లోపం ఎక్కడుంది ఎడ్యుకేషన్ వ్యవస్థలో అంటే ఫస్ట్ భాష, ఇంగ్లీష్ని పీక్ పారేయాలి. ఇంగ్లీష్ని ఒక స్కిల్ కింద చూడాలి, ఇంగ్లీష్ని భాష కింద కాకుండా స్కిల్ కింద చూడాలి. అలా ఇంగ్లీష్ వస్తే ఇంటర్నేషనల్ కంట్రీస్లో ఉండాలి తప్ప మనకి భాష మీద పట్టు ఉండాలి. సో భాష మీద పట్టు, భాష గురించి నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ని ఎంకరేజ్ చేయాలి. ఎలా చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, మీకు బాగా నీట్గా చెప్తాను చూడండి. 1 నుంచి 10 ఉండాలి. ఏంటి 1 నుంచి 10 సబ్జెక్టులు ఉండాలి ఏంటి అంటే సైన్సు, సోషల్, ఇంగ్లీషు, తెలుగు అన్నీ ఉండితో పాటు స్కిల్ డెవలప్మెంట్లు కూడా అందులో ఉండాలి. సో అదే ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేను తెలుగు పిండేస్తాను, సైన్సు సోషల్ పిండేస్తాను, లెక్కలు గణితాలు అన్నీ మొత్తం ఉతికి ఆరేసేస్తాను. ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేసరికి హిందీ దగ్గరికి వచ్చి వీక్. సో ఇప్పుడు నేను అవి ఫెయిల్ అయిపోతే నాకేం రాదని కాదు, నాకు ఇవ్వచ్చు కదా. ఓకే హిందీ ఇంగ్లీష్ చెప్ప ఇంగ్లీష్ టీచర్ అవ్వలేనేమో, కానీ తెలుగు టీచర్ అయితే అవ్వగలను కదా, తెలుగు పండితే అంటే నేను ఉపయోగపడతాను కదా. సో నన్ను ఫెయిల్ చేయడం ఏంటి, మీరు ఫెయిల్ చేయడం ఏంటి, నేను పెనికిరాను కింద ఎలా డిసైడ్ చేసేస్తారు. నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే నాకు సర్టిఫికేట్ అవ్వరు, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినట్లు. మా ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ టీచర్ లేరు. మీకు ఒక హైలైట్ చెప్తాను, గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లోని మా ఇంగ్లీష్ టీచర్కి మీకు తెలుసా, నా ఇంగ్లీష్ టీచర్ హైదరాబాద్ స్పెల్లింగ్ నన్ను అడిగేది. ఎందుకు అంటే ఇది రిజర్వేషన్ కాదు, మీ అందరికీ తెలుసు. రిజర్వేషన్ తీసేయాలి నెక్స్ట్ టాపిక్ అదే. రిజర్వేషన్ని తీసేయాలి, ఏ విధంగా తీసేయాలి అనేది నెక్స్ట్ తర్వాత భాగంలో విందాం. రిజర్వేషన్ అనేది పీకే అంటే ఇక్కడ రిజర్వేషన్ పీకేయాలంటే కులాన్ని తీసేయాలి రిజర్వేషన్ తీసేయాలి. ఎడ్యుకేషన్లో మెయిన్ కులం రిజర్వేషన్ రాకూడదు. ఏమండి మా టీచర్కి ఇంగ్లీష్ స్పెల్లింగ్ హైదరాబాద్ స్పెల్లింగ్ నేను చెప్తే నాకు టీచర్ ఏం నేర్పిస్తుందండి, ఐ అమ్మ ఇంగ్లీష్ టీచర్ అయింది, హైదరాబాద్ స్పెల్లింగ్ రాదు. స్పెల్లింగ్లు అని ముందు బెంచ్లో ఉన్న నన్ను అడిగేది, చెప్పురా అని నేను చెప్పి చూపించేవాడిని. అంటే నేను కూడా అంత పుడింగ్ని ఏం కాదు, బుక్లో చూసే చెప్పిమ్మనేది. నన్ను ఏమి నాకేమైనా వచ్చా నాకు మా వైజాగ్ స్పెల్లింగ్ రాదు, ఇంకా హైదరాబాద్ స్పెల్లింగ్ ఏంటి, అప్పుడు చిన్నప్పటిలో అండి నేను టెన్త్ క్లాస్ గురించి చెప్తున్నాను, బుక్లో చూసి చెప్పమనేది. టీచర్కి రాదు. అత్తే అమ్మాయి అమ్మాయి ఎలా జాబ్ కొట్టింది అంటే రిజర్వేషన్ కోటాలో వచ్చింది కాబట్టి. మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది రిజర్వేషన్ ఇంగ్లీష్ టీచర్లు అంటే చాలా వస్తుంది. ఇంకా అదే కాదు, లో క్వాలిటీ వ్యవస్థ టీచర్స్ అనేవాళ్ళు ఇలా రిజర్వేషన్ ద్వారా పుడుతున్నారు. మీకు గట్టిగా చూసుకుంటే అక్షర జ్ఞానం, ఇప్పుడు ఆ అమ్మకి 40 మార్కులు వచ్చిందండి, 90 మార్కులు వచ్చినోడు టీచర్గా అయితే నాకు 80 మార్కులు వస్తాయి, 40 మార్కులు వచ్చింది అది టీచర్ అయితే నాకు 20 మార్కులే వస్తాయి. అర్థమవుతుందా? గురువు అనేవాళ్ళు గట్టిగా ఉండాలి. ఒక ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వాలంటే ఇలాంటి టీచర్ల వల్ల అయితే సాధ్యం కాదు. మళ్ళీ చెప్తున్నాను. సో మా ఫ్రెండ్ ఉన్నారండి, మా ఫ్రెండ్ క్రికెట్ బాగా ఆడతారండి, తర్వాత ఆ స్విమ్మింగ్లు గట్టా చేస్తారండి, సో ఆడికి జంపింగ్లు గట్టా వచ్చండి. ఆడు మ్యాథ్స్ ఫిజిక్స్లో ఫెయిల్ అయిపోయాడు, కానీ స్విమ్మింగ్ ఈ క్రికెట్ ఈ స్పోర్ట్స్లో పాస్ అయ్యాడు. సో ఆడు దేనికి పనికి రాకపోవచ్చు, కానీ డ్రిల్ మాస్టర్ అవ్వచ్చు, ఫిట్నెస్ కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు. సో ఆడు ఉపయోగపడతారు. సో ఆడిని మీరు ఫెయిల్ చేసేసిన వల్ల, ఆడ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆడు ఎందుకు పనికి రాకుండా పోయాడు? ఎంత 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 అవివేకంతో ఉంది దేశం, ఇది ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి చదువు రావాలి, ప్రతి ఒక్కరు 100 మార్కులు రావాలి, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది తీసేయాలి. మార్కుల వ్యవస్థ, గ్రేడ్ల వ్యవస్థ తీసేయాలి. పాసు ఫెయిల్ అంతే. నువ్వు ఎంత తోపు అయినా ఏమో, నువ్వు ఇంగ్లీష్లో తోపు అవ్వచ్చు, నేను తెలుగులో తోపు అవ్వచ్చు, నువ్వు మ్యాథ్స్లో తోపు అవ్వచ్చు, నేను సోషల్లో తోపు అవుతాను, నువ్వు సైన్స్లో తోపు అవ్వచ్చు, నేను కెమిస్ట్రీలో తోపు అవుతాను. ఎవరికి ఇందులో ఏ స్కిల్ ఉంటుందో ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఏ నా స్కూల్లో చదివేటప్పుడు మా తోపులు ఉన్నారు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడినోడికి 199 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, టెన్త్ 344 మార్కులతో పాస్ అయ్యాను, 54%. ఇంటర్మీడియట్ 3 సంవత్సరాలు పాస్ అయ్యాను, 59%. డిగ్రీ పార్ట్ టైం జాబ్ చేసుకుని చదువుకొని కష్టపడి పాస్ అయ్యాను, 56%. సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యాను. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా 59%. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఎన్ని దేశాలు, ఈ ప్రతి దేశంలో వీసాలు ఎలా తెచ్చుకుంటున్నాను, ఏ ఇంటర్వ్యూలో అయినా ఎలా పాస్ అవుతున్నాను, సర్వైవింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి నాకు, ఇది మీరు చెప్పండి. ఆ సర్వైవింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి, ఆ యువత నేర్చుకోవాలి. దీనికి గల ప్రధాన కారణం ఎన్సీసీ. నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్కి ఎన్సీసీలో నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ ఎన్సీసీ మాకు నేర్పించింది ఏంటి అంటే, భయం అనేది పోయింది, జాతీయవాదం అనేది ఉంది, నా బ్లడ్లో ఉంటుంది. ఇప్పుడు నన్ను ప్రాణం పోయినా పాస్పోర్టు, 1 కోటి రూపాయలు ఇచ్చినా నా బుల్లెట్ మీద గెన పెట్టినా నాతో పాస్పోర్ట్ చేయించలేరు, దేశాన్ని తిట్టించలేరు, ఏది చేయించలేరు. ఎందుకు అంటే నాకు అలా ఉంది, అలా నేర్పించేది. సో అది నేర్పించాలి పిల్లలకి. సో సర్వైవింగ్ స్కిల్స్ నేర్పించారు. ఇప్పుడు నేను అమెజాన్ అడవుల్లో కిలిమంజారో కొండలు ఏం ఎక్కు తొక్కేస్తున్నానంటే దానికి గల కారణం నాకు ఎన్సీసీలో ఇచ్చిన ట్రైనింగ్. మాకు ఈ 2 చేతులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టించి, ఇది పెట్టించి కప్పగింతలు గెంతించేవారు. హాఫ్ ప్యాంట్లు ఇచ్చి బ్యారెట్ క్యాప్ పెట్టి మీకు గెన్నెలు ఇచ్చి, అరే 8th క్లాస్లో ఉన్న వాళ్ళకి మేము ఇంత ఉంటాం, మాకు గెన్నెలు ఇచ్చి కొండలు ఎక్కించేవారు. మీకు సర్వైవింగ్ స్కిల్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, మాకు ఒక బూట్ ఉండేదండి, ఆ బూటుతో కొడితే ఎవడ ముఖమైనా 1000 చెక్కలు అయిపోద్ది. ఏంటి ఆ బూట్లు ఏ ఉంటుందంటే ఐరన్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న యూత్కి తెలియదులేండి, బూట్కి ముందు ఎంత ఐరన్ ఉంటుంది. ఆ బూట్ ఎత్తి సామ్నేసే టేక్ చేయాలి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సామ్నేసే టేక్ చేయాలి, దౌర్కే చేయాలని పరిగెడుతుంటే మామూలుగా ఉండదు, మొత్తం గులాబ్ జాములు గడగడగడగడగడగా లాడిపోతాయి, ఏడ్చేస్తారు. ఆ పవరు, ఆ జాతీయ అప్పుడు చిన్నప్పటి నుంచి పుడుతుంది అనమాట. ఎన్సీసీ క్యాంప్లో ఏం చేస్తారు సార్ మీరంటే, మొక్కలు ఆకులు పీకుతాం అంతే, కొండల్లో కూర్చొని గ్రూప్ సమావేశాలు పెట్టుకుని మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, మొత్తం దేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆడు హిందీలో మాట్లాడతారు, ఆడు మాట్లాడింది మాకు అర్థం అవ్వదు, మేము తెలుగులో మాట్లాడడం, మేము మాట్లాడుతుంది ఆడు అర్థం అవ్వదు. అయినా ఎన్సీసీలో కూర్చొని అందరూ హంస భారతీయ హే కాశ్మీర్కి దరి తీరాని హే సర్దార్ మాలయ హే నదియంసే అప్నే సుకో అప్నే కుంచఫలా హే దేశ్కి రక్షా కీతా హే హమ్ సబ్సే ఉటాయేంగే బికిరే బికిరే తాలు ఏం లేకిన్ జిలిమిలే ఏకే, ఈ పాటలన్నీ పారిపిస్తారు. రాణి హిందీ నాకు నేర్పించారు ఎన్సీసీలోని. అస్సాం అమ్మాయిలతోని, ఆ గుజరాతీ అమ్మాయిలతో మాట్లాడడం వల్ల మాకు చాలా బాటలు వచ్చి, వాళ్ళు అక్కక్కనే అప్పుడు ఏముంటుంది, అప్పుడు మాట్లాడుకొని అన్నీ నేర్చుకొని వాళ్ళ సంస్కృతిని మేము పెట్టుకొని వాళ్ళకి అన్నీ ఆ ఎన్సీసీ క్యాంప్లో ఉన్న 10 రోజుల క్యాంప్లో మేము ఎన్నో విషయాలు చిన్నప్పుడే నేర్చుకున్నాం. నేను స్టేజ్ ఫియర్ అయితే పోయేది, మమ్మల్ని పిలిచేవారు, అరే నువ్వేమన్నా నీకు వచ్చిన స్కిల్స్ని చూపించరనేవారు. నేను చిన్నప్పుడే నేను మిమ్మకి 8వ క్లాస్లో నీ అమ్మ నువ్వు నించామంటే నించావాలి, కూర్చోమంటే కూర్చోవాలంతా నీ ఇష్టమైన రా, కృష్ణగారి వాయిస్ చేయి చూసు అవుందా రాఫాడి చేస్తానా, చిరంజీవి గారి వాయిస్
జయ జన్మభూమే మీ అందరూ చంబు బయటకు తీసుకెళ్ళకూడదు, బయటన వెళ్ళకూడదు.
అంటే ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్ పోయిందంటే నేను చిన్నప్పుడు అయితే పర్ఫెక్ట్గా చేసాను, చాలా చాలా యాక్టర్స్వి చేశాను, చాయ్ అని అంటే చాలా చేర్పించాడు. అక్కడ నువ్వు నవ్వు నవ్వు, ప్రజలు నవ్వుతారు, పిల్లలందరూ నవ్వుతారు, 100 మంది ముందు స్టేజ్ ఎక్కి పాటాడించావు, ప్రతి ఒక్కరిన స్కిల్ని బయటకు తీసేవారు. అది ఇప్పుడు రావాలి, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, ఇవన్నీ మా మా టైంలో ఉంది నేను చెప్తున్నాను. ఎన్సీసీలో ఉండేటప్పుడు మాకు ఇన్ని విధాలుగా నేర్పించేవారు, మంచి ఫుడ్ పెట్టేవారు, అన్నీ అలవాటు చేసేవారు. సో ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ని చేయాలి. ఇప్పుడు యూత్ మన దగ్గర ఉంది, యూత్ని ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషన్ వ్యవస్థను ఎలా చేయాలి అంటే యూత్కి కన్వీనియంట్గా, ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడండి, ఒక తమ్ముడు, ఆడికి బుక్కులు అంటే నమో నాస్తి, కానీ ఆడ కంప్యూటర్స్ సూపర్ చేస్తారు, కంప్యూటర్స్ సూపర్ చేస్తారు. టెక్నికల్ ఏదైనా ఎప్పడం బిగించడం బాగొచ్చు. సో అలాంటి వాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్తో ఉంటారు. వాళ్ళని నువ్వు 10th క్లాస్ ఫెయిల్ చేసేసి, ఇంటర్మీడియట్ ఫెయిల్ చేసి ఆ లైఫ్ నువ్వు ఎలా బర్బాదు చేస్తావు? చదువైనా ముఖ్యం, లైఫైనా ముఖ్యం. ఏదైనా కావాలంటే 10th క్లాస్ పట్టా ఉండాలి, ఇంటర్మీడియట్ పట్టా ఉండాలి, డిగ్రీ పట్టా ఉండాలి. సో దాన్ని మీరు ఈజీనెస్ చేయాలి. మన ఇండియాలో 10th డిగ్రీ ఉన్నోడికి విలువ, ఈ స్కిల్ ఉన్నోడికి విలువ ఎక్కడుంది? ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ని పెట్టాలి. స్కిల్ టెక్నిక్, నేను చెప్పినట్లు ఈ సబ్జెక్టులు మార్కులు విధి విధానాలు తీసేయాలి. ర్యాంకులు మెయిన్ 1, 2, 2 నాదైన బాధైన 1, 1 ఈ 1, 2, 3 ర్యాంకులు పీకి పారదు. బి మళ్ళీ చెప్తున్నాను, పాసు ఫెయిల్. పాసు ఫెయిల్ అంటే 10 సబ్జెక్టులు ఉంటాయి, 10 సబ్జెక్టులు సోషల్ సైన్స్ నువ్వు ఏదైనా తీసుకో, అందులో 5 పాస్ అవ్వాలి. 5 ఫెయిల్ అయిపోయినా పర్లేదు, ఫెయిల్ అయిపోయినా అంతే, నీకు అది ఇంట్రెస్ట్ లేదు. ఏమండి అది, ఆకులో మనం ఆకేసి పప్పు నెయ్యి కూర ఆవు పెసరకూర ఆకుకూర ఈ కూర కాకరకాయ కూర మొత్తం బొక్కల కూరలని 100 రకాలు పెడితే నీకు ఏది నచ్చిందో అదే తింటాం, మిగతా నేను తినలేవు ఎందుకంటే నీకు ఇష్టం లేదు. సేమ్ అలాగే చదువులో కూడా అందరికీ అన్ని నేర్చేసుకోవాలి, అన్నీ చదువుకోవాలని ఉంది. ఏమండి ఎవరికి ఐన్స్టీన్ సిద్ధాంతం వల్ల ఉపయోగం ఉంటుంది, ఎవరికి గాస్ తీరాలు ఈ జాగ్మెంటరీ సిద్ధాంతాలు ఉంటాయి, అది జస్ట్ నాలెడ్జ్ కోసం, ఎవరికి ఉపయోగపడవు. అంతేనా, ఎక్కువ యూత్ ఉంది కాబట్టి వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ని నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్విమ్మింగ్ రాదండి. చిన్నప్పుడు ఎవరైనా స్విమ్మింగ్ నేర్పిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. చిన్నప్పుడు నాకు కొన్ని హాకీ క్లాసెస్ నేర్పించారు ఫ్రీగా సమ్మర్ క్యాంప్స్లో. అలాంటి క్యాంపులు ఉంటాయి, సమ్మర్ క్యాంప్ అని కాకుండా ఇప్పుడు సెలబ్రిటీలో ఉన్నారనుకోండి, ఒక హీరో ఒక రాష్ట్రాన్ని దత్త తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరో ఉన్నారండి, విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాలను దత్త తీసుకొని, వాళ్ళు హీరోలు కాకపోయినా ఎంత ఎవరో పెద్ద పెద్దోలే గవర్నమెంట్ అయినా చెయ్యొచ్చు, ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అందులో స్విమ్మింగు జంపింగులు మొత్తం స్పోర్ట్స్ మొత్తం అన్నీ పెట్టాలి. అన్నీ పెట్టి యూత్ ఈవినింగ్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళి అవన్నీ నేర్చుకోవాలి. ఫ్రీగా కరాటే, ఫ్రీగా మార్షల్ ఆర్ట్స్, ఫ్రీగా ఫుట్బాల్, క్రికెట్, అసలు అన్ని రకాల గేమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్పాన్సర్ చేసి అవన్నీ యూత్కి ఇవ్వాలి. యూత్కి ఇవ్వడం వల్ల వాళ్ళు చెడుతో ఒక వెళ్లకుండా బాడీ ఫిట్గా ఉండి మంచిగా తయారవుతారు. అర్థమవుతుందా? ఇది యూత్ను దారిలో పెట్టి దాని జాతీయవాదుల్ని హీరోలను తయారు చేసే పద్ధతి చైనా తయారు చేస్తుంది. మొబైల్ ఫోన్ ఇవ్వకుండా బోధి ధర్మ, మీరు ఆ క్లాస్లో చూసారా, అందరూ ప్రతిజ్ఞ ఏం చేస్తారంటే బోధి ధర్మ దాము దాము అంటారు. దాము నువ్వు నేర్పించదా ఈ కళ విద్యని మా స్వార్థం కోసం కాకుండా, మా ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజల్ని రక్షించడం కోసం, మా ఆత్మకళ కోసం నీకు ప్రమాణికం చేస్తున్నాం దాము అని చెప్పి మొత్తం 6 నెలలు మా కలరీ విద్యలోని ఏది మీరు చూసారు కదా, నేలకేసి కొట్టుకోవడాలు, ఐరన్ ఉంచడాలు, మొత్తం అంతా కలరీ విద్యను నేర్చుకుంటున్నాడు. అరే దేనికి నేర్చుకుంటున్నాడు అంటే నేర్చుకుంటున్నాడు, అందులో ఉత్తీర్ణ అయిన 6 నెలల్లో టాప్లో ఉన్నోళ్ళని ఒలింపిక్స్ పంపిస్తారు. టాప్లో లేని వాళ్ళు ఈ 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని ఫ్రీగా ట్రైనింగ్, ఏది ఫ్రీగా 6 నెలలు. వాళ్ళకి మొబైల్ అంటే ఏంటో తెలియదు, ప్రపంచం ఏంటో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఓన్లీ స్కిల్. సో వాళ్ళందరూ ఫిట్గా తయారయ్యి జీవితాంతం గుర్తుంటుంది. అవి నేర్పించాలి, అవి స్కిల్ డెవలప్మెంట్ అలాంటివి ఇవ్వాలి. సో అలాగే మనం కూడా కొన్ని డిఫెన్స్ అకాడమీ ఏది అలాంటివి పెట్టి మొబైల్కి దూరంగా దేశానికి పనికొచ్చే వాళ్ళు. సో అందులో నుంచి క్రమశిక్షణ గల ఉపాధ్యాయులు బయటకు వస్తారు, అందులో నుంచి క్రమశిక్షణ గల నేవీ ఆఫీసర్లు ఆర్మీ ఆఫీసర్లు బయటకు వస్తారు, అందులో నుంచి క్రమశిక్షణ కలిగిన చాలామంది బయటకు వస్తారు. అలాంటి కాలేజీలు అయితే అవసరం, ఏది డిఫెన్స్ అకాడమీలు గట్టా అంటారు కదా అలాంటివి. ఇప్పుడు భాష గురించి మాట్లాడుకుందాం. చైనా ప్రధానంగా ఇంత అభివృద్ధి సాధించడానికి కలిగే కారణం భాష. భాష మీద ఉన్న మాధుర్యంతో చెప్తున్నాను, చైనాకి జాతీయవాదం తప్ప ప్రాంతీయవాదం లేదు. మన భారతదేశం కంటే ప్రాంతీయవాదం తప్ప జాతీయవాదం లేదు. నువ్వు ఏదైనా అంటే మేము ఆంధ్ర వాడున్నా, మేము తెలంగాణ వాడు, మేము బీహార్ వాడున్నా, మేము గుజరాత్ వాడున్నా అంటారు తప్ప మేము భారతీయుడని ఏ నా కొడుకు అంటే మీరు కలిస్తే చూసుకోవచ్చు. కలిస్తాను చూడండి, భారతీయ పాస్పోర్ట్తోనే ఆడు కెనడా వెళ్ళింది, భారతీయ పాస్పోర్ట్తోనే, కానీ ఆడు కెనడా వెళ్ళి అక్కడ కలిస్తాన్ కోసం భారతీయ జెండాను తొక్కుతున్నాడు. లేదు హైదరాబాద్ వెళ్ళండి, పాకిస్తాన్ దేశానికి జిందాబాద్ కొట్టిన వాళ్ళు ఉంటారు. మీరు చూసుకోవచ్చు ఏ ఊరు వెళ్ళినా పాకిస్తాను లేదా ఏదో దేశం గురించి ఇండియా గురించి ఇప్పుడు ఏదైనా మీకు జాతీయవాదం తప్ప ఇది ప్రాంతీయవాదం తప్ప జాతీయవాదం ఉండదు. దానికి గల కారణం భాష. ఏమండి చైనాలో మరి లేదా అంటే చైనాలో మీరు చూసుకుంటే చైనాలో 350 భాషలు ఉన్నాయి. కానీ వాళ్ళు మెందరిన్, ఈ మెందరిన్ అనే భాషని జాతీయ భాష కింద పెట్టి ఇక్కడ పాఠ్య పుస్తకాలు జాతీయ భాషలోనే ఉంటాయి, సెల్ ఫోను జాతీయ భాషలో ఉంటుంది, మొత్తం ఇంగ్లీష్ అక్కడ కనబడదు. ఇంగ్లీష్ ఉంటుంది ఇంటర్నేషనల్, అయితే టూరిస్టుల కోసం, వీళ్ళ కోసం కాదు. సో అన్నీ జాతీయ భాషలో ఉండడం వల్ల అందరం ఒక యూనిటీగా ఉంటుంది. దేశ ప్రధాని ఏం చెప్పాడో దేశ ప్రజలకు అర్థమవుతుంది, కానీ మా ప్రధాని ఏం చెప్పాడో మాకే అర్థం, ఎందుకంటే మాకు హిందీ రాదు, హిందీని నేషనల్ లాంగ్వేజ్ చెయ్యాలి, చేసి తీరాలి. మళ్ళీ చెప్తున్నాను, భాష ఎంత ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు ఒక కుటుంబానికైనా ఒక దేనికైనా ప్రాబ్లం వస్తుంది. మీకు చెప్తున్నాను, ఫిజీ దేశం, మేము ఏ దేశం, పసిఫిక్ మహాసముద్రంలో ఒక దేశం, ఆ ఫిజీ దేశంలో ప్రజలు హిందీ ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళకి హిందీ మాట్లాడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు హిందీ మాట్లాడుతున్నారు, మారిషస్లో ప్రజలు హిందీ మాట్లాడుతున్నారు. అరే వాళ్ళందరికీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో 9 భాషలు ఉన్నాయి హిందీ మాట్లాడుతున్నారు, ఫిజీలో 4 భాషలు ఉన్నాయి హిందీ మాట్లాడుతున్నారు. సో అన్ని దేశాల్లో అందరూ హిందీ మాట్లాడుతుంటే మనకేం పోయే కాలంలో మనం హిందీ మాట్లాడకపోవడానికి ఏమంటే మాకు భాష ఉంది. చైనాకి లేదా 350 భాషలు ఉన్నాయి, అయినాలు మెందరిన్ భాషను అందరూ నేర్చుకొని చేసుకున్నారు కదా, అరే భాష నేర్చుకోవడంలో తప్పేంటి, ఏది మీకు మీరు కోల్పోతారు. భాష నేర్చుకోవడం వల్ల ఐక్యూ లెవెల్ పెడుతుంది. అయినా మన భారత భాషను నేర్చుకోవడానికి మనకు పోయే కాలం ఏంటా, పాస్పోర్ట్ మీద ఏముంటుంది, భారత్ అని ఉంటుంది, అది నీకు చదవడం రావాలి కదా. నీ పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏం రాసింది రా అంటే నువ్వు చదువుకోకపోతే ఇంక నీకు నీ చదువు దేనికి, నువ్వు దేనికి. సో దీనికి నివారణ చెప్పండి అంటే సింపుల్ లాంగ్వేజ్, హిందీని ఉన్నపాలంగా జాతీయ భాష కింద చేయాలి. జాతీయ భాష కింద చేస్తే ఎంతో ఉపయోగాలు ఉంటాయి, దేశం ఎంతో ముందుకెళ్తుంది. తెలుగు ఉంటుంది మనం మాట్లాడుకుందాం, హిందీ కూడా నేర్చుకుందాం, మన తరం ఎలాగే అయిపోయింది, నెక్స్ట్ తరం నుంచి హిందీ నేర్పించాలి. మీరు కావాలనే గవర్నమెంట్ స్కూల్లో హిందీ టీచర్లు లేకుండా చేసేవారు, మాకు హిందీ రాకుండా చేసేవారు అండి. హిందీని నేర్పించాలి, మీకు చెప్తున్నాను, ఇంగ్లీష్ నేను అన్కంఫర్టబుల్ అండి, ఇంగ్లీష్ మన భాష కాదు, మనం పలకలేము. హిందీ అరే బాయ్ క్యా కర్ రా హే, అరే కైసా హే, హిందీ ఎంత ఈజీ అంటే నేను 6 నెలల్లో నేర్చుకున్నాను, అనర్గళంగా నేర్చుకున్నాను, చాలా ఈజీ. అతిథి దేవో భవ తెలుగులోని ఒకటే హిందీలోని ఒకటే, చాలా అర్థాలు తెలుగు హిందీలోని కొన్ని కొన్ని సిమిలర్గానే ఉంటాయి. అది మన భాష, మన భారతదేశంలో మన భారతీయులకు అనుగుణంగా ఉన్న భాష, మనం నేర్చుకోవాలి. మన భాష మనం నేర్చుకోకపోతే ఎంత సిగ్గుచేటు. ప్రపంచ దేశాలకు చాలామందికి హిందీ వచ్చు, ఆఫ్రికాలో చాలా దేశాల్లో హిందీ మాట్లాడుతారు, సినిమాలు చూసి నేర్చుకున్నారు. మనం నేర్చుకోకపోయిన కారణం ఏంటి నేను అడుగుతుంది, అది చాలా ఇంపార్టెంట్ అన్న టాపిక్ అండి. ఎగుమతులు దిగుమతులు, ఓకే, ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలా చేరుస్తారంటే ఆ యొక్క జీడిపితో కొలుస్తారు, మీ అందరికీ తెలుసు. మన భారతదేశం జీడిపి ఎంత అంటే 2.2 ట్రిలియన్లో ఉంది, చైనా యొక్క జీడిపి 6 రెట్లు ఎక్కువ అంటే 18 ట్రిలియన్లో ఉంది. సో మనం కూర్చొని చైనా ఒక 3 సంవత్సరాలు ఏ పని చేయకుండా బతకగలుగుతారు, దేశం అంతా బతకగలుగుతారు. మనం ఒక నెలలోనే దివాలా తీసేస్తాం, అప్పులు పాలైపోతాం, ఊళ్ళేసేసుకుంటాం. సో దేశ పరిస్థితి అలా ఉంటుంది. సో మనకి ఏదైనా ఆపద వచ్చిందంటే మనం తట్టుకోలేము, అప్పులు పాలైపోతాం. మన జీడిపి ఇంప్రూవ్ అవ్వాలి అంటే సింపుల్ అండి. ఇప్పుడు మనం కోకో కోలా తాగుతున్నాం అండి, ఎందుకు తాగుతున్నాం అంటే అమెరికా వాడు వచ్చి ఆడ కంపెనీని ఇండియాలో పెట్టుకొని, మీ అందరికీ తెలిసింది, ఇండియాలో పెట్టుకొని 1.5 రూపాయల ఖర్చు పెట్టి దాన్ని 11 రూపాయలకి మనకే అమ్ముతున్నాడు. సో ఆ డబ్బుని ఆడు ఇండియా వాడు తీసుకెళ్తున్నాడు. కానీ ఆ డబ్బు మనకే రావాలి అంటే ఒక యువత ఒక మంచి జింజర్ జ్యూసు, ఏది చెరుకు రసంలో అల్లం వేసి జింజర్ జ్యూస్ని ప్రొడక్టివిటీ చేయాలి. కొబ్బరికాయలు తక్కువ, కొబ్బరికాయలని తయారు చేసి న్యాచురల్ జ్యూస్ తక్కువ పదార్థంలో ఇవ్వాలి. సో హెల్త్కి ఆరోగ్యం ఉంటుంది, తక్కువ ధరలో లభిస్తుంది. 18 రూపాయలు ఇట్టి ఆ కోకో కోలా తాగి పురుగుల మందు తాగి సచ్చే కన్నా 5 రూపాయలకి చెరుకు రసం దొరికితే ఎందుకు, అది దొరకదే. ఇప్పటికీ నేను చెప్పే సిద్ధాంతం ఎక్కడుంది, 5 రూపాయలకి చెరుకు రసం అల్లం వేసి ఇచ్చినోడు ఎవరున్నాడు. కానీ ఈజీ అయ్యి కానీ చేయడానికి బద్ధకం, గుద్దంతా బద్ధకం, తొల్ల కొట్టడానికి, మేసం మెలయడానికి అంటారు, కానీ రూపాయికి పనిచేయరు వీళ్ళంతా. వీళ్ళు తొల్ల కొట్టడానికి, మేసం మెలయడానికి ఉంటారు తప్ప రూపాయికి పనిచేయరు. 5 రూపాయలకి చెరుకు రసం ఎవరండి షాపుల్లో అమ్ముతున్నారు, అమ్మలేరు, రానివ్వరు, చేయనివ్వరు. మళ్ళీ చెప్తున్నాను, థాయిలాండ్ ఎంత చిన్న దేశం అండి, నేను అమెరికాలో కొబ్బరి బండం తాగితే ఆ థాయిలాండ్ మేడ్ ఇన్ థాయిలాండ్ అని ఉంది. సో థాయిలాండ్ నుంచి కొబ్బరి బండం వాడు అమెరికాకి పంపించినోడు, మన భారతదేశంలో ఇంతమంది ఉన్నారు, మంద ఎంత మంది అన్న అంటే కప్పెట్టడానికి గొయ్యి తీయడానికి గొయ్యి లేనంత మంది ఉన్నారు. ఆ మందంతా ఏం చేస్తారంటే సూది ఎవ్రీ సినిమాలు, సినిమా రివ్యూల దగ్గర, పనికిరాని షోల దగ్గర తప్ప ఒక దేశానికి జీడిపికి పనికొచ్చి ఎద ఒక్కరు లేరు నా దేశంలో. నాకు కోపం ఏంటంటే దేశం జీడిపి ప్రధాని మన మోడీ గారు నిన్న అమెరికాలో శపథం చేసేసారు, రాబోయే కాలంలో మేము జీడిపిలో ముందుంటాం. ఎక్కడ వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు ఇంతమంది ఉంటే ఎక్కడ ముందుకు వెళ్తారు జీడిపి. నేను చెప్పినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకో కోలా సిద్ధాంతమే ఉంది, అక్కడ ఇప్పుడు ఇదే కొబ్బరి జ్యూసు థాయిలాండ్ ఎలాగైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి విదేశాలకు, ఇప్పుడు నేను ఇక్కడ కొనుక్కున్న నిన్న తాగిన కొబ్బరి బండం కూడా థాయిలాండ్ నుంచి వచ్చింది, అమెరికాకి హాంకాంగ్కి థాయిలాండే పంపించింది. సో అలాగా మన చెరుక రసం 5 రూపాయల చెరుక రసం తక్కువ ధరలో విదేశాలకి పంపించుకుంటే ఇక్కడ మనం ఇండియాలో ప్రొడక్టివిటీ చేయడం వల్ల మన డబ్బు మన దగ్గర ఉండటమే విదేశాలకు వెళ్ళదు. ఒకటి, విదేశాలకు వెళ్ళడం వల్ల విదేశాల డబ్బులు మనకు వస్తాయి, అది చేయగలగాలి, అది యువతతోనే అవుతుంది. ఇది అంబానీయో రతన్ టాటా వచ్చి ఆ చెరుకు రసాలు కొబ్బరి మొక్కలు కొబ్బరికాయలు అమ్మడు, మనమే చేయాలి, యువత చేయాలి. స్టార్టప్ మనమే పెట్టాలి. వేరుశెనగ్గులు నానబెట్టి అమ్మడాలు, మొలకలు అవి మనమే చేసుకోవాలి. యువత మనీని జనరేట్ చేసే పద్ధతులు చాలా చేయాలి. మళ్ళీ చెప్తున్నా, హైజీనిక్గా శుభ్రంగా పానీపూరి అమ్మే రోజులు రావాలి. ఇక్కడ ఎలా పెట్టుకొని ఇక్కడ ముక్కులు ఎలా పెట్టుకొని పానీపూరి కాదు, పద్ధతిగా తక్కువ ధరలోనే హైజీనిక్గా అమ్మిన వాళ్ళు రావాలి. విషయంలో చైనా వాళ్ళు కాదు, థాయిలాండ్ వాళ్ళని చూసి మీరు నేర్చుకోవాలి. నేను ఏ దేశం వెళ్ళినా మీకు థాయ్ మసాజ్లను చూపించానా? ఎందుకండి, ఏ దేశం వెళ్ళినా థాయ్ మసాజ్లు ఎందుకున్నాయి? సో వాళ్ళ దేశం యొక్క గొప్పతనం, వాళ్ళు దేంట్లో స్పెషలిస్టులు, థాయ్ మసాజ్లో స్పెషలిస్టులు. ఆ థాయ్ మసాజ్లో స్పెషలిస్ట్ అవ్వడం వల్ల థాయ్ రెస్టారెంట్ థాయ్ మసాజ్ ఓపెన్ చేస్తారు, ప్రతి దేశంలో ఉంది. అక్కడ సప్త సముద్రాలు అనకన్నా తిండికి తిండి లేని తికానా లేని దేశాల్లో కూడా థాయ్ మసాజ్లు ఉన్నాయి, చూసి చూపించనా? సో అలాగే మనదేంటి, మన ఇండియా ఫుడ్లోని మన ఇండియా ఫుడ్ ఒకసారి రుచి చూస్తే ఇంకోసారి అంత నోట్లో లాలాజలం కారిపోద్ది. సో మన ఫుడ్ని యువత విదేశాల్లో పెట్టాలి, స్టాల్స్ పెట్టాలి. ఒక కేఎఫ్సీ మెక్డొనాల్డ్ మన ఇండియాలో ఉంది, కానీ మన ఇండియా ఫుడ్ ప్రపంచ దేశాలకు తెలియదే. చికెన్ టిక్కా మసాలా, మసాలా దోశ, సాంబార్, ఇడ్లీ ప్రపంచ దేశాలకు రుచి ఎప్పుడు చూపిస్తారయ్యా మీరు? మీరు ఇంకా యదముండ షోలు దిక్కుమాల షోలు చూసుకుని ఉండి ఆ మా హీరో గొప్ప మా హీరో కటావట్లు పెట్టడంలో మీరు బిజీగా ఉంటే దేశం జీడిపి పెంచడంలో మీరు బిజీగా ఉండరు. సొల్లు నా కొడుకులు, మన యువత పనికిరాని ఎదవులు. నువ్వు నీ జీడిపిని పెంచుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రొడక్టివిటీని తయారు. చైనా సింపుల్ చెప్తున్నానుప, చైనా ఏం చేసిందో చెప్తున్నాను. చైనాలో ముందు సామాన్లన్నీ తయారు చేసి ఉంచుకో, తర్వాత సామాన్లు విదేశాలకి వెళ్ళి వ్యాపారం చేయడం కోసం 2,200 పోర్ట్లు కట్టింది. 2,200 జాగ్రత్తగా ఉండండి, ఏవి ఇవి సీ పోర్ట్లు. 2,200 పోర్ట్లు కట్టింది. మన భారతదేశంలో ఎన్నున్నా చెప్పండి, 200 పోర్ట్లు ఉన్నాయి. మనం ఏం పంపించాం కదా, మనం ఏం దించుకోవడమే తప్ప పంపించే ఏమి ఉండదు. ఏముంది మన దగ్గర పంపించడానికి? ఏముంది గర్వకారణం మనం పంపించుకోవడానికి? ఏం లేవు, ఉన్నాయి కానీ మనకు తెలీదు. అవేటో కూడా తెలీదు, ఆయుర్వేదిక ఉంది, చాలా మంచి మంచి ఉన్నాయి, అవేం తెలియవు, మనం పంపించాం. 2,200 పోర్టులతో కట్టుకుంది, సరుకు ఉంది, పోర్టులు ఉన్నాయి. విదేశాల్లోకి వెళ్ళి అడిగింది, ఏమండి మా దగ్గర సామాన్ ఉంది కొనుక్కుంటారా, తక్కువలోకి ఇస్తాం. ఎస్ కొనుక్కుంటాం అంటే ఈ సామాన్లు ఈ షిప్పులో వేసి ఇక్కడి నుంచి ఆ దేశం వెళ్ళి అమ్ముకొని ఆ దేశంలో తక్కువలో ఏముందో అదేది, తక్కువలో ఏంటి అంటే ఈ దేశానికి ఏమైనా ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయో తెచ్చుకుంటుంది. ఇంపోర్టు ఎక్స్పోర్టు చేసుకుని చైనా లాభదాయ జీడిపిలోని ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ఇంకో 5 సంవత్సరాలు టాప్లోకి వెళ్ళిపోద్ది, అమెరికా వెనక్కి వెళ్ళిపోద్ది, టాప్లో ఉంది. ఏమండి ఇన్ని సొల్లుకోబులు చెప్పే నేనే, నా డ్రోన్ మేడ్ ఇన్ చైనా, ఇన్ని సొల్లుకోబులు చెప్పే నా మైక్ మేడ్ ఇన్ చైనా, ఇన్ని సొల్లుకోబులు చెప్పి ఈ షర్ట్ మేడ్ ఇన్ చైనా, ఈ ప్యాంట్ మేడ్ ఇన్ చైనా, పెట్టుకున్న బెల్ట్ చైనా మేడ్ ఇన్, అండర్వేర్ కూడా మేడ్ ఇన్ చైనా, ఇన్ని చెప్పే నేనే మేడ్ ఇన్ చైనా వాడుతున్నాను. ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఉంటే ఎందుకు కొనుక్కోండి, డ్రోన్ మేడ్ ఇన్ ఇండియా ఉంటే ఎందుకు కొను? చేసినోడు లేడు, చెప్పేవాడు తప్ప చేసేవాడు, ఆచరణలో పెట్టేవాడు ఒక్కడు ఉండడు. నేనేమంటానంటే యూత్ స్టార్టప్ కంపెనీలు పెట్టి మేడ్ ఇన్ ఇండియా సామాన్ని ప్రపంచం అంతా వాడేటట్లు చెయ్యాలి. సబ్బు మొక్కో, సబ్బు డొక్కో, కొబ్బరి పీచో, ఏదో ఒకటి ఆర్గానిక్ మంచివి, ఏది తక్కువ. యువత ఉన్నారు, మ్యాన్ పవర్ ఉంది, భూమి ఉంది, నీరు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి అల్లు నోట్లో సనున్న ఐదోతనం లేనట్లు, అల్లు నోట్లో సనున్నట్లు మనకి రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. సో అది మీరు ఓవర్కమ్ చేయాలి. అది ఎలా చేయాలన్నది మీరు బాగా చదువుకుంటూ వస్తుంది, బాగా చదువుకుంటూ వస్తుంది. లేదు మీరు రాజకీయ నాయకుడు జెండా పెట్టుకొని తిరుగుతామంటే ఇంకా అంతే, మీ బతుకులన్నీ అంతే. మీరు ఇదిగోండి, మీరు జెండా పెట్టుకొని తిరిగితే మీ నాయకుడు సీఎం అవుతారు, మీరు దరిద్రులు అయిపోతారు. ఇక నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నాను, మీరు జెండా పెట్టుకొని తిరిగితే మీ నాయకుడు సీఎం అవుతారు, కానీ మీరు దరిద్రులు అయిపోతారు. ఆ నేను మిమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఏ బొక్కల రాజకీయం ఇండియా మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకుడు ప్రజల్ని వాడుకొని వదిలేయడమే రాజకీయం అంటారు. ఇది కమ్యూనిస్ట్ దేశం కాదు కదా మీది. ఇప్పుడు అసలైన రాజకీయం, దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం గురించి మాట్లాడకపోతున్నాం. మన దేశాన్ని సంకనాకించింది మన భారతదేశ రాజకీయ నాయకులు. సో ఇక్కడ మన దేశం అభివృద్ధి చెందాలి అంటే మెయిన్ రాజకీయ నాయకుడు చేస్తున్న మోసం, అది వాళ్ళ తప్పు కాదు, ప్రజల తప్పు, రాజకీయ వ్యవస్థలో ఉన్న తప్పు. మెయిన్ ఇక్కడ రాజకీయంకి వ్యవస్థకు వచ్చేటప్పుడు రిజర్వేషన్, కులం అన్నీ వస్తాయి. ఏంటి అంటే మీరు సింపుల్గా చూసుకుంటే రాజకీయంలో జరుగుతున్న మోసం ఏంటి అంటే మన రాజకీయ నాయకుడు ఆ ఉన్న ఆ పదవీ కాలం ఏదైతే ఉందో అది చాలా తక్కువ సరిపోదు. వాడు పదవిలోకి రావడం కోసం వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారంటే ఆ సంఖ ఈ సంఖ నాకి ఆ అచ్చ ఈ అచ్చ చేసి ఇది అది చేసి అంతా రాజకీయం చేసి రాజకీయంలోకి వస్తారు. రాజకీయంలోకి వచ్చి ఉన్న 5-6 సంవత్సరాల్లో ఏం చేస్తారంటే ఒక 2-3 సంవత్సరాలు డబ్బు కావాలి కదా, మనం పెట్టుబడి పెట్టాం కదా, డబ్బును వసూలు చేసుకోవడం కోసం నానా సంఖలో నాకి తయారు చేస్తారు. 1 సంవత్సరం బెనామీలు తయారు చేసుకుంటారు, 1 సంవత్సరం అభివృద్ధి చేస్తారు, 2 సంవత్సరం మళ్ళీ పదవిని ఎలా కాపాడుకోవాలని చూసుకుంటారు, ఏ పార్టీలోకి వెళ్తే ఉపయోగం ఉంటుంది. సో అది జరుగుతుందే తప్ప అభివృద్ధి దేశంలో జరగట్లేదు. ఇది గత 70 సంవత్సరాలుగా జరుగుతుంది భారతదేశంలో. మళ్ళీ చెప్తున్నాను, పదవీ కాలం 10 సంవత్సరాలు పెంచాలి. ఇక్కడ 10 సంవత్సరాలు పెంచడం వల్ల వాళ్ళు అభివృద్ధి చేయడానికి గల మన ఛాన్స్ ఉంటుంది. సింపుల్ అండి, సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ ఇప్పుడు జగనన్న గారు మన దేశ రాష్ట్ర అభివృద్ధి, మనం రాష్ట్రం సపరేట్ అయ్యాక ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, అందరికీ తెలిసిందే. సో ఆ రాష్ట్రం ఏదో కుదేలైపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే చాలా కత్తి మీద సాములు అంటుంది, అది అంత ఈజీ కాదు. సో అక్కడ ఇక్కడ ఇంటికర అప్పులు చేసాం మనం. అప్పులు చేసి నానా సంఖ్యలు నాకి చేశారు జగనన్న, ఏమన్నా 1,000 కోట్లు 2,000 కోట్లు అప్పులు చేశారు. సో ఇప్పుడు ఆయన పార్టీ అయిపోయి పవనాన్ని ఎందుకు తీరుస్తారండి? జగనన్న అప్పు చేస్తే పవనాన్ని వచ్చి ఎందుకు తీరుస్తుంది? ఏమి నా ఏది పవనానికి ఏం తెలిసి ఎక్కడెక్కడ అప్పు చేశారు? ఓకే పవన ఆయనకేం సంబంధం అప్పు? ఇప్పుడు అప్పు నేను చేశానండి నా ఇంటి కోసం, నేను తీర్చాలా నా తమ్ముడు తీరుస్తారా? మా తమ్ముడు ఎందుకు తీరుస్తారు? ఆడికి ఏం తెలుసు నేను ఎక్కడ అప్పు చేశాను? నేను సుబ్బారావు దగ్గర 1 రూపాయలు, అప్పారావు దగ్గర 50 రూపాయలు, నరసారావు దగ్గర 20 రూపాయలు, కనకరావు దగ్గర 30 రూపాయలు, ఎల్ఐ దగ్గర నుంచి 15 రూపాయలు అప్పు చేశాను. ఇప్పుడు నేను మా తమ్ముడు చెప్పలేదు, నేను చెప్పనుకోరా? అప్పు నేనే తీర్చుకోవాలి కాబట్టి నేను చెప్పలేదు, నేను రాసుకున్నాను బుక్లను. మా తమ్ముడు ఎందుకు వచ్చి తీరుస్తారు? సో జగనన్నే అప్పు చేశారు, జగననే తీర్చాలి, పవనాన్ని వచ్చి ఎందుకు తీరుస్తారు? మీకు అర్థమైందా? 10 సంవత్సరాలు ఉంటే లాభం ఏమో అర్థమైందా? ఇప్పుడు పవనాన్నే వచ్చారు అనుకోండి, ఈ జగనన్న ఎక్కడ అప్పు చేశారో తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది, 1,000 కోట్ల ఆస్తి కాబట్టి. ఆ అప్పు తెలుసుకొని తీర్చడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఇంకా అభివృద్ధి మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ ఏ అభివృద్ధి చేయలేదని చెప్పి ఆయన తిట్టి ఇంకొకటి ఛాన్స్ అవ్వడం, ఇది ఎక్కడ సిద్ధాంతం? ఇది ఎక్కడ? ఇది ఏదైనా ఎర్రలా కనబడుతున్నారా జనాలు? ఇది నేను చెప్పిన 10 సంవత్సరాల సిద్ధాంతం బాగుందా? చైనాకి ఆ ప్రాబ్లం లేదు. చైనాలో ఏంటి అంటే ఒక రాజకీయ నాయకుడు వస్తే ఆడు నచ్చినంత వరకు మాకు బోరు కొట్టిందిరా పదవులు అన్నంత వరకు ఉంటాడు. ఉండి వాళ్ళ అభివృద్ధి దేశాన్ని అభివృద్ధి చేయడమే వాళ్ళ లక్ష్యం, దేశాన్ని అభివృద్ధి. వాళ్ళు ఏమని గోల్? దేశం కోసం ఏదైనా చేస్తారు, ఏదైనా చేస్తారు దేశ అభివృద్ధి కోసం. 10 మందిని చంపడానికైనా, 10 మందిని నరకడానికైనా, ఏ దేశాన్ని ఎక్కడానికైనా, ఏ దేశాన్ని తొక్కడానికైనా వాళ్ళు వెనకాలలు. వాళ్ళకి దేశ అభివృద్ధే ముఖ్యం, దేశం యొక్క జీడిపియే ముఖ్యం మెయిన్. రాజకీయ నాయకులు ఏమండి నాకు తెలియకొడతాను. ఇప్పుడు హత్యలు చేసినోడు, మానభంగాలు చేసినోడు, రౌడీ షీట్లు ఉన్న రాజకీయ నాయకులు ఏంటండి? ఆడి కిందన అహోరాత్రుల్లో కష్టపడిన ఐపీఎస్లు ఐఏఎస్లు పనిచేయడం ఏంటి? ఈ సిద్ధాంతం మారాలి. రాజకీయ నాయకుడు అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు రాజు ఎరుపప్ప అయితే ప్రజలందరూ ఎరుపప్పలు అవుతారు. రాజు ఎలాగుంటారు? ఏదైనా దేశానికి రాజు ఎలాగుంటారు? వీరి విద్యలు నేర్చుకొని పూర్వం రాజులు ఎలాగుండేవారు, ఆ రాజుల సిద్ధాంతమే రావాలి. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ముందు మొట్టమొదటగా మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్లో ఉండి మంచిగా చదువుకొని అన్నింటి మీద అవగాహన ఉన్నాడు వాళ్ళకి మంచి ఎగ్జామ్ పెట్టాలి. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్లు పెట్టి ఆ ఎగ్జామ్లో పాస్ అయితే ఆర్మీకి పంపించాలి. ఆర్మీకి పంపించి ఆ దేశం యొక్క అది ఎక్కించుకోవాలి, దేశీయ భావాన్ని ఎక్కించుకోవాలి. కులము కులగజ్జి కాదు, దేశ జాతీయవాదం ఎక్కించుకోవాలి. ప్రాంతీయవాదం కాక జాతీయవాదం ఎక్కుకున్నాక అప్పుడు వాళ్ళని దేశ రాజకీయ నాయకుడి కింద పెడితే దేశాన్ని అభివృద్ధి చేస్తారు. అదైతే కానీ అది జరగట్లేదు. మా ఊరు గొప్ప, మా ఊరు తోపు, మా నాన్న మేసం తాగారు, మా పెద్దది రెడ్డి గారి తాలూకు, నాయుడు గారి తాలూకు, వాళ్ళ తాలూకు, వీళ్ళ తాలూకు, ఈ అమ్మాయి ఇదే తంతు అయిపోతుంది. కానీ ఎవరు కానిస్టేబుల్ పెట్టుకుంటే సిఐ రజారావు గారి తాలూక, సుబి అబ్బారావు తాలూక, ప్రెసిడెంట్ సుబ్బారావు గారి తాలూకు అని చెప్పుకోవడంతోనే జీవితాంతం తెల్లారిపోతుంది తప్ప పాడు పద్ధతి అనేది మన దేశానికి లేదు. దరిద్రం అవినీతి ప్రభుత్వం ఏదంటే మన దేశం రాజకీయమే. టీ పార్టీలు, బొక్క భోషాణం పార్టీలు అని పీకిదొబ్బాలి. ఇంటికో పార్టీ పెట్టేస్తారు. ఎవరైనా బయటకు వెళ్తే ఇంటికో పార్టీ, ఒక జెండా ఎట్టిడో అదో పార్టీ, అదో ఊరు, అదో ఆడికి ఒక గ్యాంగు, పనికిరాని గ్యాంగు, ఓటుకి ఆ దగ్గర ఉన్న బ్లాక్ మనీ ఇచ్చాడు, కోట్ల బాటలు కొట్టాడు, బిర్యానీ పొట్టలు కొట్టాడు, ఆడు ఇంకా బానిస, నీకు బానిస కుక్క, ఆడు కుక్కతో సమానం. ఏ అంటే ఏ అన్నీ జిందాబాద్ అంటే అన్నీ జిందాబాద్ అంటే కుక్కతో సమానం కింద ఆడు మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నీదే ఒక 50 కోట్లు ఉన్నదంటే ఒక పార్టీ పెట్టుకొని నా వెనకత్తలు ఒక 1000 జనాన్ని పోగేసుకుంటాను. బీర్ బాటిల్ బిర్యానీ పొట్లం బోల్డ్ మంది జనం అలగా జనం బోల్డ్ ఉంటారు మన భారతదేశంలో. సో వాళ్ళందరూ మేపు చేయి ఈ ప్రాంతీయ పార్టీలు అన్నీ క్లోజ్ చేసేసి రెండు పార్టీలా ఉండాలి. ఏసీ డీసీ, డీసీ అయితే ఏసీ, ఏసీ అయితే డీసీ, అంతే ప్రతిపక్షం ఇదే. మూడో పార్టీ అనేది ఉండకూడదు. అది మొత్తం అన్ని స్టేట్లలో ఉంటే దేశం బాగుపడుతుంది. ఇది అక్షర సత్యం. ఇప్పుడు కుల వ్యవస్థ అసలైన దేశానికి దరిద్ర గొట్టు జీవితం కుల వ్యవస్థ. ప్రపంచంలో ఏ దేశంలోనే కులం లేదు, ప్రపంచంలో ఏ దేశంలోనే కులం లేదు, భారతదేశంలో ఉంది. ఆ దరిద్రం ఎవరంటే అంటగట్టారో తెలియదు, కానీ కులాన్ని పూర్వం వృత్తులు బట్టి కులం అనేది ఉన్నది. ఆ కులం దాన్ని అంటే చేసే పనులు బట్టి కులాన్ని నిర్దేశించారని మా పెద్దలు చెప్తారు. కానీ ఆ కులాన్ని ఒక ఆసరాగా తీసుకొని దేశాన్ని సంకనాకించిన మహానుభావులకి నిజంగా దేశాన్ని సంకనాకిపోవడం గల కుల వ్యవస్థ. ఇక్కడ ఈ రిజర్వేషన్లో కులాన్ని పీక్, అసలు రిజర్వేషన్ కాదు కులాన్ని పీకేయాలి. కులం ఆప్షన్ అనేది ఇండియాలో ఉండకూడదు. భారతీయుడు అంతే, భారతీయ కులం అనేది పీకేయాలి. అదేంటంటే అభివృద్ధికి అడ్డంకి వస్తుంది కాబట్టి పీకేయాలి. అభివృద్ధికి అడ్డంకి వచ్చింది ఏదైనా భారతదేశంలోని నశించిపోవాలండి, భూస్థాపితం అయిపోవాలండి. మన మన తరం ఎలాగో మన తరము మన బాబుల తరం పోయింది, ఈ తరం యువతకి ఆ కులం అనే ఆప్షన్ని సర్టిఫికెట్ల నుంచి పీకేయాలి. ఆ పీకేసేసరికి ఏమవుతుందంటే కులంని మర్చిపోతారు. ఈ విధంగా నేను చెప్తున్నానంటే ఈ రోజు నుంచి కులం అనేది అంటే నేను కుల బహిష్కరణ చేస్తున్నాను. కుల బహిష్కరణ అంటే రేపు నా రాబోయే పుట్టుకి నాకైతే నా తల్లిదండ్రులు సర్టిఫికెట్ల మీద ఏదో ఏదో రాశారు, కానీ రేపు రాబోయే నా బిడ్డకి, నా కూతురుకో బాబుకో ఆ కులం అనే ఆప్షన్లో నిల్లు, కులం లేదనే చేస్తాను. ఈ కులం అనే ఆప్షన్ నిల్లు చేసేస్తాను, లేదు కులం లేదు. సో దానికి తోడు ఇంటి పేరుని పీకేస్తున్నాను. ఇంటి పేరుని పీకేసి ఏదో నేతాజీ ఏదో ఆ పేరు సుభాష్ చంద్రబోస్ ఏదో పెట్టుకుంటారు. ఆడికి ఒక సుబ్బారావు అని పెట్టుకుంటే సుబ్బారావు నేతాజీ అనో, సుబ్బారావు చంద్రబోస్ అనో, సుబ్బారావు ఆజాద్ ఏదో 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 పెట్టుకుంటాను తప్ప ఆ ఇంటి పేరుని బట్టి కూడా కులాన్ని నిర్దేశించే తప్పులు ఉంటాయి కదా, ఆ ఇంటి పేరుని కూడా తొలగించేస్తున్నాను. నేనైతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. సభాముఖంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా తల రాబోయే తరం ఏదైతే ఉందో నా ద్వారా ఒకవేళ ఇంకేజ్ పిల్లలను కట్టే కనుక ఇదైతే తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను. ఇప్పుడు ఉన్నపాలంగా రిజర్వేషన్ తీస్తే దేశం అల్లకొలం అయిపోతే, ఇది దేశం ప్రధాని గారికి తెలియదు అంటే తెలుసు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కులాన్ని రిజర్వేషన్ ఎలా పీకేయాలంటే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంపార్టెంట్ జాబ్కి 90 మార్కులు నాన్ రిజర్వేషన్ క్యాండిడేట్ని నేను వెళ్ళాను 90 మార్కులతో, రిజర్వేషన్ క్యాండిడేట్ 60 మార్కులు తెస్తే ఆడికి ఇవ్వడం ఏంటి? 90 మార్కులు అహోరాత్రులు చదివి రోజుకి 14 గంటలు చదివినాను నాకు ఇస్తావా, రోజుకి 8 గంటలు చదివినాను ఆడికి ఇస్తావా? కష్టానికి ప్రతిఫలం లేదు. ఏంటి రిజర్వేషన్? దేశానికి అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్తో ఎలా అవుతుంది? సో అప్పుడు ఏం చేయాలంటే వీడికి 90 మార్కులు రావాలి, నాకు 90 మార్కులు రావాలి. సో ఆడికి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆడికి ఇవ్వాలి. మీరు ఆ సిద్ధాంతం తీసుకోండి. ఈ 90 మార్కులు వచ్చినాడు ఓకే, ఇంకోసారి ట్రై చేసుకుంటారు. ఎందుకంటే 90 మార్కులు తేవడం అనేది తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. మీకు అర్థమవుతుందా? కులాన్ని మార్చుకోవడం ఈజీ ఏమో కానీ ఆ 90 మార్కులు తెచ్చుకోవడం కష్టం. మీరు అది అబ్జర్వ్ చేయాలి. సో 90 మార్కులు ఇద్దరికీ రావాలి, రిజర్వేషన్ క్యాండిడేట్కి ముందు ఇచ్చుకోవాలి. మీరు ఇచ్చుకోవాలి అనుకుంటే అంతేగాని 60 మార్కులు వచ్చినోడికి ముందు ఇవ్వడం ఏంటి, 90 మార్కులని వెనక పెట్టడం ఏంటి? అది చాలా తప్పది. దానివల్ల క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ మా చెప్పాను కదా, నా టీచర్కి తెలియదు ఇంగ్లీషు, ఆ టీచర్ అయిందని ఇంగ్లీష్ టీచర్ అలాగవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టాపిక్, అధిక జనాభా భూమికి పెనుభారం అన్నారు మన పెద్దలు. అధిక జనాభా ఉన్న ఇల్లు ఎంతైతే అతలా కొతలం అయిపోతుందో దేశానికి అదే పరిస్థితి. ఒక పెద్ద ఇంట్లోని నలుగురుండి కొన్ని కోట్లు ఆస్తున్నాడు ఎంత ఆనందంగా ఉంటాడో, అదే ఇంట్లోని తిండికి తెకానా లేకుండా 100 మంది జనాభాతో ఉన్నాడు ఎంత కక్కుర్తి పడతారు, గొక్కొని గొక్కొని తింటారు. సో నేనేం చెప్తానంటే అధిక జనాభా ఉన్న భారతదేశాన్ని జనాభా నియంత్రణ పెట్టాలి. ఒక బిడ్డ ముద్దు రెండో బిడ్డ వద్దు అనే నిదానంతో ముందుకెళ్ళాలి. రెండో బిడ్డ కంటే ట్యాక్స్ పే చేయాలి. ఆడిని పెంచి పోషించడానికి ఆడికి వనరులు కట్టాలి, వాళ్ళకి బ్రిడ్జులు కొట్టాలి. సో వాళ్ళందరికీ వేసి మనం కట్టాలి కాబట్టి రెండో పిల్లడికి స్కీమ్ అయితే తీసుకోవాలి. ఏది డబ్బు అయితే ఛార్జ్ చేయాలి. ఇంకా మీరు కూడా మీరు ఒక విషయం చెప్తున్నాను, ఏమండి మీకు ఆనెస్ట్గా చెప్తున్నాను, డబ్బు ఉన్నోళ్ళు పిల్లలు కనండి, వాళ్ళకి తాతలు సంపాదించిన ఆస్తులు ఉంటాయి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకు అవసరమా చెప్పండి? ఏటి ఇప్పుడు మా నాన్న, మళ్ళీ నిజాయితీగా చెప్తున్నాను మీరు ఫీల్ అవ్వకండి, మా తాత మా నాన్నకి గాడిద ఇచ్చాడు. మా నాన్న అది తీసుకొని ఆ గాడిద ఉందో అది మాకు ఇచ్చారు. ఇప్పుడు ఆయన సైకిళ్ళు తొక్కి కాయా కష్టం చేసి ఆయన మాకేమీ ఇవ్వలేదు, బతుకు తెలివి ఇచ్చారు. ఇప్పుడు నేను కాయా కష్టం చేసి ఆయన పెంచి అందుకే పిల్లలకి అనడానికి నేను నచ్చించుకోలేదు. ఏటి ఉంది? ఏటి లేదు. నేనే తినాలా, ఆడికే పెట్టాలి, ఆడి కోసం నేను అహోరాత్రులు కష్టపడ్డం ఏంటి? మళ్ళీ ఆడైతే నన్ను కోసం ఆడు నన్ను వదిలి అమెరికా వెళ్ళిపోతున్నాడు. నన్ను ఎక్కడ అన్నదాశ్రమంలో చేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ కర్మ అవసరమా? ఇప్పుడు ఉన్న బోలు మంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని పెంచుకోవడం ఈ రోజుల్లో కలికాలంలో పిల్లల్ని పెంచుకోవడం ఏటి వంశాలు వంశాంకరాలు బద్దలైపోతున్నాయి చెప్పండి. మామన్న నడుతుంది వంశం వంశం ఆ బొక్కల వంశం నాన్నకు పెళ్లి రెండో పెళ్లి చేయన్నాను కదా నేను చేసుకున్నాను. పిల్లలను కండాలు తగ్గించండి, జనాభా ఎక్కువైపోయింది ఏ చేసుకుంటాం. మనం జనాభా కొంచెం తగ్గించడానికి ట్రై చేయాలి. ఒక బాబు చాలు చాలు ఏ అప్పుడు ఆ రోజుల్లో 15 సంవత్సరాలకి 16 సంవత్సరాలకి 17 సంవత్సరాలకి నా ఆ ఏజ్లోనే 8 మందల పల్లెలు కనీసేవారు. ఇప్పుడు కండానికి కష్టం, సిజేరియన్ కోసి తీసేయడమే, ఓపిక లేదు మనోళ్ళకి, ఆ జన్యు ఆ పవర్ తగ్గిపోయింది. ఆ కోసి తీసుకొని హెల్త్ ప్రాబ్లమ్లు తెచ్చుకొని పిల్లలు కనే కన్నా పిల్లల్ని ఎవరైనా దత్త తీసుకొని ఆ పుణ్యం కొట్టుకోవడం చాలా మంచిది. అనాథ పిల్లలకి తల్లిదండ్రులు దొరికినోళ్ళు అవుతారు, తల్లిదండ్రులకి ఆ పిల్లలు దొరికినోళ్ళు అవుతారు. సో తప్పులు ఉంటే క్షమించండి, చేతులైతే నమస్కరిస్తున్నాను. ఇప్పటి వరకు నేను చైనాతో కంపేర్ చేశాను. ఎందుకు చేశానంటే మన ఇండియా అభివృద్ధి చెందలేదని. మీ ఒకరికి తెలుసో లేదో భారతీయులు ప్రపంచంలోనూ తెలివైన వాళ్ళు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లోని మన ఇండియా ప్రభుత్వం హాస్పిటల్ కట్టించింది, రోడ్లు వేసింది, స్కూళ్ళు కట్టించింది. భారతదేశం చేసిన గొప్పతనమే కదా. మారిషస్ దేశంలో ఎలాంటి రోడ్లు వేసింది, మొత్తం అన్ని మెట్రో ట్రైన్లు అవన్నీ భారతదేశం పొగరాల్సినప్పుడు పొగరాలి, కంపారిజేషన్ చేయాల్సినప్పుడు కంపారిజేషన్ చేయకపోతే ఎలాగవుతుంది అభివృద్ధి? ఇప్పుడు చైనాలో ఎంత అభివృద్ధి అని చూపించకపోతే నాకెలా తెలుసు? నేను కూడా ముందు వరకు మీలాగే నేను తప్పు చైనా అంటే ఇదంతా ఆ టీవీ ఛానల్ చెప్పేదే అని నమ్మేశాను. సో టీవీ ఛానల్ గురించి ఎందుకు చెప్పానంటే ఆ టీవీ ఛానల్ అందరూ క్యామ్ యాక్పై 2 ఛానళ్ళు చాలు, ఒకళ్ళు ఏసీ ఒకళ్ళు డీసీ, ఇందాక చెప్పినట్లు 2 పార్టీలు అలాగే ఉన్నాయన్నాను. అన్ని ఛానళ్ళు మిక్స్ అయిపోయి ఇన్ని ఛానల్ అక్కర్లేదు ఎంత కానీ చంద్రయ అవునలు చెప్పడం మర్చిపోయాను. గుడ్ న్యూస్ ఏంటంటే చంద్రయాన ఆకాశంలోకి వెళ్ళింది. మీరు అనొచ్చు ఏంటి ఇంత తిట్టారు కదా మరి, ఆ చైనాతో ఈక్వల్గా మన ఇస్రో ఉంది కదంటే ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులకి ఈ రాకెట్ సైన్స్ తెలియదు, అందుకే మన వాళ్ళు అంటారు ఇదేమో పెద్ద రాకెట్ సైన్స్ కాదని. ఎందుకంటారు అనుకున్నారు? ఇదే రీజన్. మన వాళ్ళకి మన రాజకీయ నాయకులకి రాకెట్ సైన్స్ గురించి తెలియదు. లేదంటే ఆ రాకెట్లోని ఇంధనాలు, ఆ ఐరన్ ప్లేట్లు, ఆ సోలార్ ప్లేట్లు, ఆ బంగారు పథకాలు అన్నీ అమ్మేసుకుని ఆ రాకెట్ సగం దూరం కూడా వెళ్దు, ఏదో అవినీతి జరిగితే ఆగిపోదు. మన వాళ్ళకి అది తెలియక అందులోకి వెళ్ళలేదు కాబట్టి అది తక్కువ డబ్బు. చూడండి ఎంత తెలివైనడు, ప్రపంచంలో అతి తక్కువ డబ్బులతో రాకెట్ని అంతరిక్షంలో పంపించేది భారతీయుడే. భారతీయుడు తెలివైనడు, కాకపోతే అవకాశాలు లేవు, మోసాలు, దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం. సో మీరు తప్పుగా అనుకోకండి. నేను చెప్పాల్సింది ఆవేశం పూర్తిగా నేను చెప్పాను. ఇలా కంపేర్ చేసిన తర్వాత కొంతమంది స్వచ్ఛంద సంస్థలు యువతను దారిలో పెట్టే నాయకులు వాళ్ళు రావాలి, యువతను ముందుకు తీసుకెళ్ళాలి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు జై హింద్.